అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మరం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణై కటాక్షపాదైః కురు మాం అంబ కృతార్థ సార్థవాహం శారదా శారదాంభోజవదనావదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః సదాశివ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః శ్రీ శారదాచంద్రమౌళీశ్వరాభ్యాం నమో నమః పరమశ్రీమయమైన సభాసదస్సుకి నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఆరాధన అర్చన వీటిలో ఉన్నటువంటి ఆంతర్యాలని నిన్న ప్రస్తావించుకున్నాం మనం. ఉపచారములు అనేకములున్నాయి, అందులో ప్రధానంగా 64, 16, 5 ఈ సంక్షిత మనం చేస్తూ ఉంటాం. 64లో ఎక్కువ భావనాత్మకంగానే జరుగుతాయి, 64ని భావించి చేయడం కూడా ఉన్నది. అలాగే 16 పూజలు, ఈ 16 ఉపచారాలు 16 విధాల పాపాలని పోగొడతాయనే విషయాన్ని నేను ప్రస్తావించుకున్నాను. అర్చన భగవత్ ప్రీతి కోసం చేయాలి. అదేవిధంగా ఏ ద్రవ్యములు మనం వాడుతున్నామో ఆ ద్రవ్యములు శుద్ధి అవుతాయి అర్చన వల్ల. శుద్ధి అయిన ద్రవ్యాన్ని వాడడం వల్ల మనకి క్షేమము చిత్తశుద్ధి కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే సృష్టిలో ద్రవ్యములకు అనేక దోషాలు ఉంటాయి, ఆర్జన దోషం, ఇంకా ఇతరత్ర ప్రాకృతికమైన దోషాలు ఇత్యాదులన్నీ ఉంటాయి. తద్దోషములన్నీ అర్చన వల్ల తొలగుతాయి, అప్పుడు ఆ దోషరహితమైన పదార్థాన్ని మనం వాడినట్లు అవుతుంది. అలాగే అన్నిటికంటే కృతజ్ఞత అనే మహాదోషం ఉంది, అది పోవడానికి అర్చన చేయాలి అని చెప్పుకున్నాం. ఈ అర్చన క్రమంగా వేదాంతపరంగా జ్ఞానపరంగా ఆలోచిస్తే చిత్తశుద్ధికి హేతు అవుతుంది. బాహ్య పూజ భావ పూజగా పరిణమించాలి, ముందు బాహ్యంతో మొదలైనా అతి త్వరలో మనం భావనా స్థితికి చేరుకోవాలి, అప్పుడు భావం బాహ్యం కలిసి సాగాలి. అందుకే వేదాంతాన్ని చెప్పి అహం బ్రహ్మాస్మిని బోధించిన శంకర భగవత్పాదుల వారు కూడా అనేక క్షేత్రాల్లో ప్రతిష్టలు అర్చనలు వీటిని నిలబెట్టారు. అంతేకాదు తన యొక్క పీఠముల యందు నిత్యము అర్చనలు అవి జరుగుతాయి. ఆ అర్చనలన్నీ లోకక్షేమం కోసం మహాత్ములు తపస్సులు కారణజములైనటువంటి పీఠాధిపతులు ఆచరిస్తూ ఉంటారు. తద్వారా మనకి వారు నిత్య అనుష్ఠానం ఎంత అవసరమో ఆచరించి కూడా బోధిస్తున్నారు. వాక్కుతో బోధించినది కాకుండా వారు నిత్యం చేస్తున్న అనుష్ఠానాలు లోకక్షేమంకు వినియోగిస్తూనే మనం కూడా అనుష్ఠానమయమైన జీవితాన్ని గడపాలని బోధ చేస్తున్నారు వారు. ఈ అర్చనల గురించి అనేకం చెప్పుకున్నాం. ప్రధానంగా పంచోపచారములని చెప్తారు. ఏది చేయకపోయినా పంచోపచారాలు చేయాలి. మంత్ర జపానికి ముందు కూడా పంచోపచారం చేస్తారు. అప్పుడు బాహ్యంగా ఉపచారములు చేయకపోయినా హస్తాన్ని వాడటం కనిపిస్తూ ఉంటుంది. భగవంతుడు ప్రపంచాన్ని వేటితో నిర్మించాడు చెప్పడానికి 5 నెంబర్స్ ఉన్నాయి. 5 మన చేతులు పెట్టాడు చూడండి, లెక్క పెట్టుకోవడానికి కూడా. కలిపితే మరో 5, ఇంకా కలిపితే మరో 5, దానిదే ఉంది. కానీ ప్రధాన ఎలిమెంట్స్ ప్రధానమైనవి 5 మౌలికంగా, అంటే పంచభూతాలు అని మనం అంటున్నాం. అందులో వరుసగా చిటికిన వేల నుంచి లెక్క ఎప్పుడైనా మొదలు పెడతారు ఎవరైనా, బొటన వేల నుంచి కాదు కదా. చిటికిన వేల నుంచి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం 5 తత్వములు. యోగం కూడా ఏం చెప్తుందంటే భూతత్వాన్ని జలంలో, జలతత్వాన్ని అగ్నిలో, అగ్నితత్వాన్ని వాయువులో, వాయుతత్వాన్ని ఆకాశంలో, ఆకాశతత్వాన్ని మనస్సులో, మనస్తత్వాన్ని పరమాత్మలో లీనం చేయడం మోక్షం. ఇది చెప్తున్నటువంటిది. కనుక ఒక తత్వాన్ని ఒక తత్వంలో క్రమంగా అన్ని తత్వాలు పరమేశ్వరిలో లీనం చేయడం. లీనం అంటే అర్పణం. ఇక్కడ ఆ విధానమే మనకి పంచోపచార పూజలో కూడా కనిపిస్తున్నది. మన ప్రకృతి కూడా పంచభౌతికమైనటువంటి ప్రకృతి. ఈ మనలో ఉన్నటువంటి పంచభౌతిక ప్రకృతి ఆ పరమేశ్వరి చరణాలకు అర్పించడం అనే విధానమే పంచోపచార పూజలో కూడా ఉన్నది. పంచోపచారాలు అని చెప్పడంలో మంత్రజపంలో వేళ్లనే వినియోగిస్తాం. లం పృథ్వీతత్వాత్మనే లేదా లం పృథ్వీతత్వాత్మికాయై, స్త్రీలింగమైతే కాయే, పుంలింగమైతే ఆత్మని, ఇది వాడతాం మనం. ఇందులో పృథ్వీతత్వాత్మని అన్నప్పుడు ఈ బొటన వేలతో చిటికిన వేలని రాస్తాం. ఆకాశతత్వాత్మని అన్నప్పుడు బొటన వేలు, అక్కడి నుంచి వాయుతత్వం, అగ్నితత్వం, జలతత్వం, సర్వతత్వం అని మళ్ళీ చివరికి కలుపుతాం. సర్వం అమ్మచరణానికి అర్పిస్తాం. ఏ మంత్రాన్ని జపిస్తూ ఉన్నామో తన మంత్రాది దేవతలో మన పాంచభౌతిక ప్రకృతిని, దానితో తన్మయం చెందిన మనస్సుని అర్పించుతాం. ఇది ముఖ్యమైన విధానం. బాహ్య పూజలో ఈ 5 ఉండాలి, గుర్తుపెట్టుకోండి. 5 బాహ్యంగా చేసి తీరాలి. అంటే గంధం, ధూపం, పుష్పం, దీపం, నైవేద్యం, తాంబూలం, ఇవి ప్రధానం. ఇవి కాక అభిషేకం గురించి నేను చెప్పుకున్నా. అభిషేకాద్ ఆత్మశుద్ధి, పుణ్యో గంధాత్, గంధం వల్ల పుణ్యం లభిస్తున్నది, పవిత్రత లభిస్తున్నది. దాని తర్వాత చెప్పుకోవాల్సింది ధూపం. ధూపం ఇస్తే ఏమొస్తున్నది? ధూపాత్ ఐశ్వర్యం. ధూప ఐశ్వర్యాన్ని ప్రదానం చేస్తుంది మనకి. ఇంకా ధూపానికి కూడా ఒక విధానం ఉంది, శాస్త్రం ఉంది. ఎలా పడితే అలా ధూపాలు ఇవ్వడం కాదు, దొరుకుతున్నాయి కదా అన్న రసాయనికమైనటువంటివి తీసుకొచ్చి వాటి వల్ల ఎలర్జీలు వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ అచ్చమైన ధూపం ఏది అంటే అగరు, సాంబ్రాణి, గుగ్గిలము ఇత్యాది ద్రవ్యాలను తీసుకుని ధూపం మనం తయారు చేసుకుని శ్రద్ధకి సంకేతం అండి. అది ఏదో చేసేవని పిచ్చుకుంటే ఫలితాలు ఏదోలా ఉంటాయి. శ్రద్ధావా, దేనికైనా శ్రద్ధ ప్రధానం. శ్రద్ధాయుతంగా అత్యంత ప్రేమగా మనం పూజనే చాలా తక్కువ పని కింద అనుకుంటాం, కానీ దాన్నే శ్రద్ధగా చేయాలి. అసలు పూజకు సామగ్రి కొనేటప్పుడు ఉంటుంది, వాళ్ళని చూడాలండి. దేవుడి కోసం కదా అంత పర్వాలేదు మామూలు ఇచ్చి అంటాడు. దేవుడి కోసం అయితే మామూలు ఉంటా, వాడి కోసం అయితే మంచిది కావాలట. దాన్ని బట్టి వాడు ఏం సమర్పిస్తున్నాడో, వాడికి ఏం దొరుకుతుందో దాన్ని బట్టి తెలుస్తుంది. తాను వినియోగించుకున్న దానికంటే శ్రేష్టమైనదే దైవానికి ఇవ్వాలి. కుసుమాల దగ్గర నుంచి అన్నీ అలాగే ఇవ్వాలి. అలాగే ధూపం కూడా ప్రత్యేకంగా ధూపాన్ని తయారు చేసుకోవడం, దాన్ని సమర్పించడం. ధూపంతో ఐశ్వర్యం వస్తుంది. ఏ దైవానికి సమర్పించినా అదే. అయితే కొంతమంది భక్తులు సమర్పణ చేస్తారు, కానీ దానివల్ల ఇది వస్తుంది అని మాత్రం అనుకోరు. ఇది ఒకటి గొప్ప విషయం అండి. మనం పూజ వల్ల ఏమి ఫలితమా అని ఆలోచిస్తాం, భక్తులు పూజయే ఫలితం అని ఆలోచిస్తారు. రెండింటికి చాలా తేడా ఉంది. పూజ వల్ల ఫలితం ఒకటి, పూజయే ఫలితం ఒకటి. కొంతమంది అమ్మా నిన్ను నిత్యము పూజించే భాగ్యాన్ని ఇవ్వమ్మా అని అడుగుతారు. అంత ఆనందం, ఎందుకంటే వాళ్ళు పూజలో ఆనందాన్ని అనుభవిస్తారు. మనం పూజలో ఆనందం అనుభవిస్తున్నామా ప్రశ్నించుకోండి. పూజ ద్వారా ఆనందం అనుకుంటున్నాము, కానీ పూజయే ఆనందం అనుకుంటున్నామా? ఇది చిన్న భేదం ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ చాలా భేదం ఉంది రెండింటికి మధ్యలో. అసలు అమ్మవారి ఆరాధన కూర్చోగానే ఆ తల్లిని జాలించగానే ఒక పారవశ్యం కలగాలి. అమ్మకి కుసుమాలు వేస్తున్నప్పుడు, ఆ ధూపం ఇస్తున్నప్పుడు ఆ తల్లిని ఎదురుగా భావించుతూ అవి చేసేటప్పుడు ఎంత ఆనందం కలుగుతుంది. అప్పుడు పూజయే ధ్యానం కాలేదా చెప్పండి? బుద్ధి అమ్మకు సమర్పణం కాలేదా? ఇక్కడ నువ్వు ఈ ధూపం వేస్తూ ఉన్నా మణిద్వీపంలో ఒక దివ్య ధూపాలు వేస్తున్న భావంలో వెళ్ళిపోతాను. అది అసలైనటువంటి పూజ. అప్పుడు ఆ పూజ అంతా చేసాక తృప్తి ఉందే మనస్సు. కొందరికి పూజ అయ్యాక వాళ్ళు ఎందుకు తృప్తిగా ఉందండి అంటారు. దాని అర్థం అంతర్గతమైన అమ్మ సంతృప్తి చెందింది అని అర్థం. ఒక్కొక్కసారి పూజలు చేసిన తర్వాత ఏదో అసంతృప్తిగా వేదనగా ఉంటుంది, అంటే ఎక్కడ లోపం జరిగింది, భగవతృప్తి జరగలేదు అని అర్థం. మనకు కలిగిన తృప్తి భగవతృప్తే. ఆయన తృప్తి చెందితే ఇక్కడ తృప్తి కలుగుతుందట. అందుకు పూజల వల్ల ఏమొస్తాయో ఉపన్యాసం చెప్పించుకుని పూజలు చేయించాల్సిన అవసరం అమ్మవారికి ఉందా మనకుందా? కనుక పూజల వల్ల ఇది వస్తాయి అని మిమ్మల్ని ఆకర్షణ చేయించి మీ చేత పూజలు చేయించడం అనేది ఒక వేరే విషయం. కానీ మొదట ఏదోలా ప్రవేశిస్తే ఒక దాని కోసం పూజ చేస్తారు, తర్వాత పూజ కోసం పూజ చేయండి. అది చాలా గొప్ప విషయం. అది చేసినప్పుడు పూజకు పూజే ఫలితం. అలా చేసిన మహాత్ములు ఉన్నారు, వాళ్ళకి భగవానుడు అన్నీ ఇచ్చాడు. ఒక ఆయన ద్రవిడ దేశంలో ఉండేవాడట. అతడు ఒక సామాన్యుడు, అత్యంత సామాన్యుడు. కానీ ఆయన గొప్ప ఇష్టమైన పని ఏంటంటే శివుడికి ధూపం ఇవ్వడం ఆయనకి చాలా ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. మనం ఉత్తరాది వైపు వెళితే మిగిలిన ఉపచారాల కంటే హారతికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఉదయం మధ్యాహ్నం రాత్రి హారతి, హారతి సమయం చాలా ఇంపార్టెంట్. హారతులు రకరకాలుగా ఇస్తారు. ఆ సమయంలో భక్తులందరూ పరవశించిపోతారు, గానాలు చేస్తారు, చిందులు వేస్తారు, ఒక పార్వశ్య భావాన్ని పొందుతారు. ఉత్తరాదిలో ఏ క్షేత్రానికి వెళ్ళినా మీకు అది కనిపిస్తుంది. కొన్ని చోట్ల కొందరికి నైవేద్యాలు చాలా ప్రీతి, రకరకాల నైవేద్యాలు చేసి పెట్టడం కొందరికి ఇష్టం. కొందరికి దీపాలు వెలిగించడం చాలా ఇష్టం, ఎన్నెన్నో దీపాలు వెలిగించి తృప్తిగా దైవాన్ని చూసుకోవడం. ఇది ఒక ప్రీతి కొందరికి ఉంటుంది. ఇది వారి వారి సంస్కారాలు బట్టి ఏర్పడుతూ ఉంటుంది ఆ ప్రీతి కూడా. అలాగని మిగిలిన ఉపచారాలు మానరు వాళ్ళు. మిగిలినవి చేసినా ఇష్టమైన ఉపచారాన్ని మరింత ఇష్టంగా చేస్తారు. అలా ఈ భక్తుడికి మహా ఇష్టమైన దేవుడిని ధూపం ఇవ్వడంట. దానికోసం అతను చాలా స్టడీ చేశాడు. రకరకాల ధూప సామాగ్రులు, శాస్త్రాలన్నీ చూసి ఏ ధూప సామాగ్రులు బాగుంటాయి, ఏవి వెయ్యాలి, ఇవన్నీ తెలుసుకున్నాడు. ఇప్పుడు సాత్వికమైన దేవతలకి సౌమ్యమైన ధూపాలు వెయ్యాలి, ఘాటైన ధూపాలు వేయకూడదు. అదే రాజస దేవతలు అంటే యక్షులు, రాక్షసులు, వీళ్ళు పూజించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వాళ్ళకి ఘాటైన ధూపాలు వేస్తారు. ఇక దుష్టశక్తులు మన దరికి చేరకుండా కొన్ని ధూపాలు వేయడం ఉంది, వాటికి అవి ప్రీతి. అవి అది ఇచ్చినందుకు తృప్తి పడిపోయి మనల్ని ఏం చేయకుండా ఉంటాయి. ఉదాహరణ పూర్వం రోజుల్లో బాలింతలు ఉండేటప్పుడు ఆ పసిపిల్లాడి వైపు ఏ దుష్టశక్తులు రాకుండా వెల్లుల్లి రెక్కల ధూపం వేసేవారు. ఇక్కడ ఉన్న వారికి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ కనిపించేవి పూర్వకాలంలో. ఇప్పుడు బాధ లేదు, కొత్తగా పిశాచాలు వచ్చి వాళ్ళనక్కర్లే, అలాంటి పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు. సరే, మొత్తానికి వాటి నుంచి తప్పించుకోవడానికి నేను పనులన్నీ చేసేవారు. ఇప్పుడు ఎన్నో ప్రక్రియలు మనం లుప్తమైపోతున్నాయి, వదిలేద్దాం. ఇప్పుడు మొత్తమే సౌమ్య ధూపాలు భగవంతుడికి ఇవ్వాలి. కనుక పరమేశ్వరుడు కోసం ఈయన సాంబ్రాణి, అగరు, గుగ్గిలం ఇచ్చారు, రకరకాల చందన పొడి ఇవన్నీ సమీకరించుకుని వీటితో ధూపం వేసేవాడు. అలా కొంతకాలం జరిగింది. ఆయనకి దారిద్ర్యం వచ్చింది విధివశాత్తు. అంతేగాని కొందరు ఓ రెండు రోజులు పూజ చేసి తర్వాత ఏదో జరిగిందంటే పూజ చేయడం వల్ల వచ్చిందేమో అని. అంత ఎఫెక్ట్ వచ్చేటట్టు పూజ మనం చేయగలమా? ఏ ఎఫెక్ట్ అయినా వెంటనే గడిపించేటట్టు గట్టిగా ఏం చేయగలం మనం? అవి ప్రారంభం బట్టి వస్తాయి తప్ప అంతేకాదు. మరొక చిత్రం ఉందండి, మన సాధన ప్రారంభించాక ఏ ప్రారంభాలు అప్పుడు తొందరగా వచ్చి కొన్ని బాధలు కలిగిస్తాయి. ఎందుకంటే అది ఒక పరీక్ష. ఈ సాధన వల్లే వచ్చిందేమో అని కొందరు విడిచిపెట్టేస్తారు. అది పరీక్ష అనమాట, ఫిల్టర్. అలాంటి వాళ్ళు మరి సాధన పనికిరారు. అప్పుడు కూడా బలంగా గురు సహాయంతో సాధనలోకి వెళ్ళాలి, అంతేగాని బేలపడదు. ఇతరికి దారిద్ర్యం వచ్చింది. వచ్చినప్పటికీ తన ద్రవ్యంలో ఎంతో కొంత మిగుల్చుకుని శివుడికి నిత్య పూజకు మాత్రం ఏ లోటు లేకుండా చేస్తూ ధూపం మాత్రం వేస్తూ ఉండేవట. క్రమంగా ఇంట్లో సరుకులు కూడా దారిద్ర్యమైనటువంటి పరిస్థితి వచ్చింది. భార్య కూడా అనుకూలవతి. కానీ ఎన్ని అనుకూలములున్నా, ఎన్ని సమర్థతలున్నా దరిద్రంకి కారణాలు ఏమి లేవండి. ఎంత కష్టపడ్డా, ఎంత ఉన్నా దరిద్రాలు వస్తుంటాయి. కొందరికి ఏ కష్టము లేకుండానే సంపదలు వస్తాయి. కనుక అది ఇప్పటికీ పెట్టి పుట్టాలంటే ఏం చేస్తాం? మొత్తానికి అతడు ఆ వేదన పడుతూ, అంటే దరిద్రం కానీ వేదన కాదు, శివుడికి సరిగ్గా చేయలేకపోతున్నాను. ఉత్తములు ధనాన్ని భగవంతుడికి వినియోగిస్తాడు. అందుకే మహానుభావులు శృంగేరి పీఠాధీశ్వరులు శ్రీ నృసింహ భారతీ స్వామి వారు వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ మాట అంటారు. లక్ష్మీశ్చ దేహి మమ ధర్మ సమృద్ధి హేతుం శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. స్వామి నాకు లక్ష్మిని, ఎందుకంటే ధర్మ సమృద్ధి హేతు. ఐశ్వర్యం ద్వారా ధర్మాన్ని చేయాలి. ఐశ్వర్యం లేకపోవడం వల్ల కొన్ని ధర్మాలు మనం చేయలేం. ఉదాహరణకి దానం చేయలేం, ఒక పేదవాడికి తిండి పెట్టలేం. ఈ ధర్మాలు ఎందుకు చేయలేకపోతున్నాం? ధనం లేకపోవడం వల్ల. అందుకే ధనం ఇమ్మని ఎందుకు అడుగుతున్నానంటే ధర్మం చేయడానికి. ధనాధర్మం తతసుఖం. కనుక నేను ఈశ్వర కైంకర్యం కోసం ద్రవ్యాలు సమకూర్చుకోలేకపోతున్నానే అని బాధపడ్డాట అతను. ఇలా ఉంటూ ఉంటే ఇంటిలో ఆహార పదార్థాలు కూడా కటకటలాడింది. ఎప్పుడు ఆ భార్య, ఆవిడ ఉత్తమురాలు సందేహం లేదు, కానీ భార్య అన్నప్పుడు ఇల్లాలు, ఇల్లు జాగ్రత్తగా చూసుకోవాలి, ఆ తల్లి బాధ్యత. ఆవిడ ఏమన్నదంటే, ఏమండి మన పిల్లలందరూ ఆకలి తలమటిస్తున్నారు, ఇంట్లో బియ్యం కూడా లేదు, మీరు పని చేయండి, నా మంగళసూత్రం ఇస్తాను, అమ్మి తీసుకురండి అని చెప్పింది. ఆమె పశువు కొమ్మ కట్టి ఈయనకి మంగళసూత్రం ఇచ్చింది. ఆయన పట్టుకుని వెళ్ళాడు, అమ్మాడు, చక్కగా డబ్బు తీసుకున్నాడు, సరుకులు కొందామని బజార్లోకి వెళ్ళాడు. వస్తూ ఉంటే ఈ ధూప సామాన్లు ఇవన్నీ అమ్మే ఒక అంగడి, అందులో సుగంధ ద్రవ్యాలు వాసనలు వచ్చాయి. అంటే మనసు లాగింది. ఇన్నాళ్ళు అయింది శివుడికి మంచి ధూపం వేసి అనుకున్నాడు, ఆ తెచ్చుకున్న డబ్బుతో మొత్తం ధూప సామాగ్రి కొన్నట్ట, సెలెక్ట్ చేసి 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 మొత్తం ఇదంతా పట్టుకుని అక్కడ శివాలయం ఉంటే అక్కడికి వెళ్ళిపోయింది. చిన్నగా వెళ్ళి ధూపం వేశాడు, స్వామిని చక్కడే అభిషేకం చేశారు, చక్కగా బిల్వదళాలు వాటితో అలంకరించారు, కుసుమమాలలు అన్నీ ఉన్నాయి, ధూపం వేశారండి. ఆ అగరు ధూపాలలో ఆ శివలింగం భాషిస్తూ ఉంటే ఈయన తనను తాను మర్చిపోయాడు, పరవశించిపోయాడు, కళ్ళ నీళ్లు వచ్చేస్తున్నాయి, శివనాథ శివగానం చేస్తూ ఉన్నాడు, ఇల్లు మర్చిపోయాడు, అన్నీ మర్చిపోయాడు. చాలాసేపు జరిగితే అప్పుడు ఉంటే మీరు తిరిగి వచ్చింది, కొంతసేపటికి వచ్చి అయ్యో నేను ఎందుకు బయలుదేరాను, ఏం చేశాను, ఇప్పుడు తిరిగి వెళితే ఆవిడ ధూపం ఇస్తుంది, ఇప్పుడు ఏం చేయాలని చాలా బాధపడ్డాడు ఆయన. కానీ భయపడుతూ భయపడుతూ ఇంటికి వెళ్ళాట. చిత్రం ఏంటంటే ఇంటి వాతావరణం మారిపోయింది, అంతా సువర్ణమయమైపోయింది, ఐశ్వర్యమయమైపోయింది. భార్య అలంకారాలు ధరించి వచ్చి స్వాగతం పలికింది, పిల్లలందరూ ఉత్సాహంగా కొత్త కొత్త బట్టలు తిరుగుతున్నారు. ఏమిటి ఇది, నాయుళ్ళేనా అన్నట్టు ఆయన. కుచేరుడికి ఏం జరిగింది, అది జరిగింది, నాయుళ్ళేనా అనుకున్నాడు. మీరు అలా వెళ్ళారు, ఈ ఊరు రాజుగారు మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీ పాండిత్యాన్ని సంతోషించి ధనమంతా పంపించారు అని చెప్పింది. అలా పరమేశ్వరుడు ప్రేరేపించాడు ఆయన ఓపిక్గా. అంటే ధన ధూపంతో ఐశ్వర్యం అంటే అది, అలాగని ధూపం వేసి ఇంటికెళ్ళి బంగారం ఉందా లేదని చూసుకోమని చెప్పట్లేదు. కానీ ధూపం వేసిన వాడికి దరిద్ర బాధలు ఉండవు. అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలముచ్చతే, ఇది గుర్తుపెట్టుకోండి. ఏదైనా మనం అత్యంత తీవ్రమైన శ్రద్ధతో చేస్తే ఈ జన్మలోనే ఫలితాలండి, లేదా వచ్చే జన్మలకైనా పనికొస్తాయి. కనుక చెయ్యడం చేయాల్సిందే, ఏది వృధా కాదు. ఈశ్వరుడు కోసం చేసిన చిన్న పని కూడా వృధా కాదండి, అవి అంతకు అంతై మనకు లభిస్తాయి. నువ్వు ఎలా ఇవ్వాలనేది, ఏది ఇచ్చేవనే దానికంటే దాన్ని ఎలా ఇచ్చేవనేది పరమాత్మ చూస్తాడు. అందుకే మనకి పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నాను ప్రయతాత్మన అన్నాడు పరమాత్మ. రెండు అన్నాడు అక్కడ, ఎవరు భక్తితో ఇస్తారో అని చెప్తూ అది భక్తితో ఇచ్చారు గనక స్వీకరిస్తున్నాను అన్నాడు. ఎందుకంటే ఆయన పదార్థాలు లేవా. కొంతమంది పరమ దుర్మార్గపు మాట్లాడతారు, పరమాత్మ మేము చాలా ఇచ్చాం, ఇది ఇచ్చాం, అది ఇచ్చామని. నువ్వు ఇచ్చేవాడువా ఆయనకి? ఒకసారి ఒక ఆయన ఏమంటే, దేవుడి కింద నగలిచ్చే దొంగలపడి దోచుకుంటే ఏమీ చేయట్లేదు ఆ దేవి, ఎందుకంటే ఆ దేవి అన్నట. వెంటనే పరమాత్మ లెంప మీద కొట్టాడు ఒక్కటి. నీ నగల కోసం దేవి దేవిరిస్తోంది అనుకున్నావా? నువ్వు ఇచ్చిన నగలు ఎక్కడ ఎవడ కొట్టేస్తాడో అని జాగ్రత్త పడుతుందా? ఆవిడికి నువ్వు ఇస్తేనే నగలు ఉంటాయా? ఒకడు ఇచ్చాడు, ఒకడు తీశాడు, ఇచ్చినవాడికి పెట్టే, తీసిన వాడికి పెట్టే, నీది నువ్వు కాపాడుకునే బాధ్యత నువ్వు చేసుకోవాలి. ఆ తల్లికి ఎందుకు, ఆ తల్లికి ఏం కావాలన్నట్టు. ఇది బాగా తెలుసుకోవాల్సిన అంశం. ఆలయాలు గుళ్ళు గోపురాలు మనం తీసుకొచ్చి కూర్చోబెట్టాం, కానీ ఆవిడికి ఆ అవసరం లేదు, మనం వాటిని కాపాడుకోవాలి, మనది బాధ్యత. అదే గుళ్ళు గోపురాలు దేవతలు కాపాడుకుంటారని మనం కూర్చోకూడదు, మన గుళ్ళని ఎవడేం చేస్తున్నా కూర్చోకూడదు, మన గుళ్ళని మనమే కాపాడుకోవాలి. ఇది కూడా గుర్తుపెట్టుకున్నాం. ఎన్నో ఉన్నాయి పూజల విషయాల్లో వీటిలో తెలుసుకోవాల్సింది. అందుకు ముఖ్యంగా ధూపాత్ ఐశ్వర్యం, తర్వాత దీపం, దీపాత్ జ్ఞానం. దీపం వల్ల ఏమొస్తుంది అంటే జ్ఞానం. ఇక్కడ ముఖ్య ప్రయోజనం, అవాంతర ప్రయోజనం రెండు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ముఖ్య ప్రయోజనం, అవాంతర ప్రయోజనం. ఉదాహరణకి కేరళలో బిజినెస్ మీద ఒకటి వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు వాళ్ళు ఆవిడ చెప్పింది, అక్కడ మంచి మంచి సామాగ్రి దొరుకుతాయండి దేవుడి పూజ కోసం, అవన్నీ తీసుకురండి అన్నది. వెళ్ళాడు వాడు, బిజినెస్ పని చూసుకున్నాడు, దేవుడి సామాగ్రి తీసుకొచ్చాడు. ఇప్పుడు ముఖ్య ప్రయోజనం ఏమిటి? కేరళ ఉద్యోగం పని మీద వెళ్ళాడమే ముఖ్య ప్రయోజనం, కానీ అవాంతర ప్రయోజనం ఏమిటి? దేవుడి సామాగ్రి కూడా దొరికింది. అలాగా ముఖ్య ప్రయోజనం, అవాంతర ప్రయోజనం రెండు ఉంటాయి. దీపానికి ముఖ్య ప్రయోజనం జ్ఞానం, ఆత్మజ్ఞానం రావాలి, అజ్ఞానం తొలగాలి. అందుకు దీపం ఎప్పుడైతే ఈ దృష్టితో మీరు దీపం ఇవ్వండి, జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే అన్ని దుఃఖాలు పోతాయండి. అజ్ఞానం వల్ల కదా సర్వ దుఃఖములకి మూల కందం అజ్ఞానం, అది పోగొట్టేది దీప ప్రధానం అంత శక్తిట. ఇది ముఖ్య ప్రయోజనం, మనందరూ ఆలక్ష్యంతో చేయాలి. కానీ దీపం వల్ల వచ్చే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకి దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో దేవతలు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. దేవతలు శుచి ప్రియులు, అందుకు ఇల్లు ఎప్పుడు శుచిగా ఉండాలి. అంటూ ముట్టు మైల ఏ ఇంట్లో కలుస్తుందో ఆ ఇంట్లో దేవుడి పూజ చేయడానికి కూడా అర్హత ఉండదు, ఇది గుర్తుపెట్టండి. అబ్బాయి అవన్నీ సాధిస్తామంటే దేవుడి పూజ కూడా సాధిస్తాయి. దేవుడి మీద నమ్మకం ఉంటే ఇవన్నీ పాటించాలి. అందుకే సదాచార ప్రవర్తిక అమ్మవారి నామం, దురాచార శమని. ఎక్కడ సదాచారమో అక్కడే దేవత. సదాచారం లేని ఇంట దేవతను పూజించరాదు. దేవతలు ఉండరు, శుచి ప్రియులు దేవతలు. శుభ్రత శుచి రెండు ఉండాలి. ఈ రెండు ఉంచుకుని దాని తర్వాత దీపం, ధూపం, దీపం, ఈ రెండిటి వల్ల దేవతలు ఆకర్షింపబడతారట. ఎందుకంటే దేవతలు కాంతి శరీరులు, వాళ్ళు తేజస్ శరీరులు, వాళ్ళు వాళ్ళ శరీరములు ప్రకాశ స్వరూపాలు. అందుకు దీప ప్రకాశం వల్ల దేవతలు ఆకర్షితులవుతారు. ఈ దీపాల్లో కూడా చాలా పద్ధతులు ఉన్నాయి. సాత్వికమైనటువంటి చమురులతో పెట్టే దీపాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా శ్రేష్టమైనవి ఏవి అంటే ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఈ రెండు చాలా శ్రేష్టమని చెప్పారు. ఇది కాక కొబ్బరి నూనె ఇత్యాదులు పర్వాలేదు, అవి కూడా మంచివే. కానీ తీవ్రమైనటువంటి ఆమదం, ఆవ నూనె ఇత్యాదులు ఉన్నాయే, అవి కొన్ని రకాల ప్రత్యేక ప్రక్రియల్లో తప్ప సాధారణంగా సాత్విక దేవతలకు వాటిని వినియోగించరు. అలా గేదె నెయ్యి కూడా ఎప్పుడు వాడరాదు. ఇవన్నీ చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఆవు నెయ్యితోనే దీపం వెలిగించాలి, నువ్వుల నూనె కూడా శ్రేష్టం, ఈ రెండింటితో. ఇలాగా దీపం వెలిగించినతో దేవతలు ఉంటారు. సంధ్యాకాలంలో ఇంట్లో దీపం వెలగాలి, అంటే సంధ్యకు ముందే దీపం వెలిగే విధంగా ఇల్లు తయారైపోవాలి. అంటే సూర్యకిరణాలు భూమి మీదకి వాలే లోపల ఇల్లు శుభ్రమైపోవాలి. అందుకే పూర్వం రోజుల్లో సూర్యుడి కంటే ముందు ఇల్లు ముందు ఇంటి ముందు కల్లాపు చల్లడం, ముగ్గు పెట్టడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం అవన్నీ ఉండేవి. ఇప్పుడు ఆవిడ గారే లేవరు ఇంటికి వెళ్ళకుంటుంది. అందుకే రకరకాల కలిదోషాలు ఇళ్లలో ముసుగుకుంటున్నాయి. చెప్పడానికి ఏముంది, మొత్తానికి ఆ విధంగా దీపం ఇవ్వడం వల్ల ముందు జరిగేది దేవతలు ఆకర్షింపబడి ఉంటారు. ఎక్కడ దేవతలు ఉంటారో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. అంతేకాదండి, దేవతలు ఎక్కడుంటే అక్కడ ఆనందం, సంతోషం ఇవన్నీ ఉంటాయి. దేవత అంటే పాజిటివ్ ఎనర్జీస్ గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ ఏంటంటే భూతప్రేత పిశాచాలు, ఇవి లేని చోట వాళ్ళు వచ్చి ఆకర్షింపబడతారు, అంతే మరేం లేదు. అక్కడ మహాలక్ష్మి కూడా ఉంటుంది. అదే లక్ష్మీదేవిని లోకైక దీపాంకురాం అంటున్నాం మనం. లోకైక దీపాంకురాం, తల్లి చెప్తుంది ఏ ఇంటి ఉభయ సంధ్యల్లో దీపం పెడతారో ఆ ఇంట నేను ఉంటానని తల్లి మాట. మహాభారతంలో ఈ మాట ఉన్నది మనకి. కనుక ఆ తల్లి లక్ష్మమ్మ ఉండే చోట అది, ఆవిడ ఎక్కడుంటే అక్కడ అన్ని కళలు ఉంటాయి. లక్ష్మి అంటేనే కళలు, శోభ, నవ్వు, ఆనందం, ఉత్సాహం, ఆరోగ్యం అన్నీ ఆ తల్లి యొక్క విభూతులు. కనుక ఆ తల్లి కళకళలాడుతూ మన ఇంట్లో ఉండాలి అంటే ఉభయ సంధ్యల్లో దీపం వెలిగించాలి. తల్లినే లోకైక దీపాంకురం అన్నారు. ఇక్కడ రామకృష్ణ పరమహంస ఒక గొప్ప మాట చెప్తారు, అసలు దీపంతో మనం కొన్ని ప్రక్రియలు చేయొచ్చు. పూర్వం యజ్ఞాలన్నీ చేసేవారు. మనకి ఇప్పుడు యజ్ఞాలు, హోమగుండాలు, ఇళ్లలో రగుల్చుకునే పరిస్థితులు లేవు, జ్ఞానము లేదు. నిత్యం అగ్నిహోత్రం చేయవలసిన వాళ్ళకే పోయే, ఇంకా ఇంకేం చెప్పుకుంటాం. కానీ దీపం వెలిగించడమే ఒక అగ్నిహోత్రం అని భావించండి. ఆవు నెయ్యి పెట్టి దీపం వెలిగించి మీ ఇష్టమంత్రాన్ని జపిస్తూ ఆవు నెయ్యి వేసి దాన్నే ఒక యజ్ఞంలో మనం చేయవచ్చు. అయితే దీపం వెలిగించిన వెంటనే మాత్రం కొంచెం జలధారను అక్కడ వదిలి ప్రసాదం ఒక నివేదన మాత్రం చేయాలి. పూజకు ముందు దీపం వెలిగించినప్పుడు కూడా నివేదన చేయాలి. నివేదన లేదు దీపం ఉండరాదు. మళ్ళీ పూజ మధ్యలో దీపం ఇస్తాం మనం. ఆ చేసిన వెంటనే మళ్ళీ నైవేద్యం పెట్టాలి. దాని తర్వాత చివరిగా నీరాజనం, అది కూడా దీపభాగమే. నీరాజన జ్యోతులతో ఇవ్వడం ఉంది, కర్పూరం వరకు రకరకాల పద్ధతులు. నీరాజనం అది కూడా జ్యోతి, అందుకు జ్యోతి ఇవ్వడం చాలా ముఖ్యం అమ్మవారికి. ఈ మూడు రకాలు, ఎందుకంటే దేవతలే జ్యోతి స్వరూపులు. అమ్మవారిని దీపస్వరూపంగా రామకృష్ణ పరమహంస ధ్యానం చేయమని చెప్తారు. ఒక దీపం వెలిగించి అమ్మవారిగా భావన చేస్తే చాలా గొప్పదన్నారు. ఆయనకి ఎలా కనిపించిందంటే ఒకప్పుడు దీపం ఆయన కనిపించింది ఆయన వివరించారు. ఒక జ్యోతి వెలిగించగానే అందులో మూడు భాగాలు ఉంటాయి. నీల భాగం, కొంచెం తెలుపు పసుపు కలిసిన భాగం, దాని తర్వాత ఎరుపు పసుపు కలిసిన భాగం, మూడు భాగాలు ఉంటాయి. మొదటి భాగం కాళి, తర్వాతి భాగం సరస్వతి, ఆ తర్వాతి భాగం లక్ష్మి అన్నారండి. మొత్తంగా ఆయనకి ఎలా కనిపించిందంటే ముగురమ్మల మూలపుటమ్మైన జగదంబికగా దీపజ్యోతి కనిపించింది. అది బాల దర్శనం. మనం ఇప్పుడు ఎన్ని దీపాలు వెలిగించలే కానీ అమ్మ కనపడిందా? అందుకని పరమహంస అయ్యాడు, మనం పరమహింసలు అయ్యాం. రెండింటికి అంత తేడాలు ఉంటాయి, దృష్టి భేదం అంతే. అందుకే ఈ భావంతో వెలిగించి చూడండి దీపాన్ని, దాని ఫలితాన్ని. అంతేకాదు దీపాల వల్ల వచ్చే తర్వాత స్థితి ఏమిటంటే ఉత్తమ లోకాలు వస్తాయి మనకి. ఇక్కడ ఈ లోకంలో ఉన్నాం కానీ మనకు తెలియట్లేదు. కానీ జీవుడు ఈ శరీరంతో ఉన్నప్పుడు పెద్ద బాధ లేదండి. ఈ శరీరం పోయిన తర్వాత ఉంటుంది పరిస్థితి. ఈ శరీరం ఉండదు కానీ జీవుడు ఉంటాడు. వీడు ఎక్కడ పోయేవాడు? కానీ వీడికి వీడు చేసుకున్న వాటి బట్టి గతులు ఉంటాయి. ఇది చిన్నది కానీ అది చాలా పెద్దది. కొన్ని వేల వేల ఏళ్ళు ఉంటాయి గతులు. కనుక ఈ చిన్న కాలంలో జాగ్రత్త పడితే ఆ పెద్ద కాలంలో హాయిగా ఉండొచ్చు. అందుకే కొంతమంది ఈ జీవితం అంతా తపస్సుకి క్లేశానికి వినియోగిస్తారు. ఎందుకంటే శాశ్వతమైన సుఖం పడచ్చారు. చిన్నప్పుడు బాగా చదువుకున్నవాడు పెద్దయ్యకు మంచి పొజిషన్కి వెళ్తాడు. ఆ చిన్నప్పుడే సుఖం మనకు శుభ్రంగా నిద్రపోయి తిండి తిందామంటే తర్వాత లేనే లేదు. అప్పుడు సుఖపడటం వల్ల, బద్ధకం వల్ల తర్వాత దరిద్రం అనుభవించాల్సి వచ్చింది. అదేవిధంగా ఈ జీవితం మనకి సాధించుకోవడానికి దొరికింది తప్ప సుఖపడటానికి దొరకలేదు. యోగం కోసం దొరికింది జీవితం, కానీ భోగం కోసం దొరకలేదు. కానీ మనం భోగం కోసం జీవితం అనుకుంటాం, అందువల్ల యోగాన్ని పక్కన పెట్టేసాం, చివరికి రోగం మిగుల్చుకుంటున్నాం అంతే. కనుక యోగ జీవితం కావాలి మనకి. ఆ తర్వాత దీపం పెట్టేటువంటి వారికి ఉత్తమ లోకాలు వస్తాయి. చూడండి, ఎందుకంటే దివ్య లోకాలన్నీ కాంతిమయ లోకాలు, పాపలోకాలన్నీ అంధకార బంధుడి లోకాలు. దీపం పెట్టడం వల్ల ఆ ఊర్ధ్వలోకాలు కాంతిమయ లోకాలకు వెళ్తారు. అందుకే మరణించిన తర్వాత కూడా వ్యక్తి తల దగ్గర దీపం పెట్టడంలో కూడా ఆ జీవుడు ఉత్తమ గతులకి దివ్యలోకాలకు వెళ్ళాలని భావన. వీడు పెడితే వెళ్ళిపోతాడా అంటే పెట్టాలని వీడి సద్భావం ఒకటి ఉంటే వీళ్ళు భావనా బలం వల్ల వాడు పెడతాడు. అయితే అలా వెళ్ళే యోగం పడుకుంటేనే వీడికి పెట్టే బుద్ధి పుడుతుంది, అది వేరే విషయం. దాన్ని ఒకదానికి కూడా సంబంధాలు. సరే, మొత్తానికి దీపానికి ఉన్నటువంటి అనేక రకమైన ప్రాధాన్యాలు కనుక దీపం ఇచ్చేటప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా జ్ఞానం, ఎందుకంటే కావలసిన సంపద జ్ఞానమేనండి. జ్ఞానం లేని వాడికి దుఃఖం ఉంటుంది. పసిపిల్లాడు చూడండి, చాక్లెట్ దొరకలేదని తెగ ఏడుస్తాడు. అది మనం చూసి అంత ఏడుస్తున్నాడే చాక్లెట్ కోసం అంటాం. సిల్లీగా చాక్లెట్ కోసం ఏడుస్తున్నాడండి అది. ఆ ఏడుపు మనకు సిల్లి, మన ఏడుపు జ్ఞానికి సిల్లి. ఏం చేస్తాం మనం, దేనికోసం ఏడుస్తున్నామో అది ఒక రామకృష్ణ పరమహంస గారు రమణ మహర్షి చీచి అంటారంటే. అలా మనకి జ్ఞానం లేకపోవడం వల్ల దుఃఖాలు వస్తున్నాయి. అయితే జ్ఞానం చెప్తే రాదు, నీ సాధన మీద నీకు వస్తుంది. అందుకు దీప ప్రదానం వల్ల జ్ఞానం వస్తుంది కదా. ఇది అలాగే ఉత్తమ గతులు వస్తాయి. అందుకే దీపావళి అమావాస్య నాడు పితృదేవతలకు ఉత్తమ గతులు కావాలని దీపాలు వెలిగిస్తాయి. కార్తీక మాసం అంతా దీపాలు వెలిగిస్తాం. అందులో కార్తీక పూర్ణిమ దేవతలకు సంతోషం కోసం దీపం వెలిగిస్తారట. అది దేవ దీపావళి అని అంటారు అక్కడ. ఇలాగ దీపాల విషయంలో చాలా ఉంది. మనకు ఒక అద్భుతమైన కథ చెప్తారు. ఒక మహానుభావుడు ఉండేవాడు, పెద్ద యాజ్ఞికుడు ఆయన, అని పేరు యజ్ఞదత్తుడు. పైగా రాజుగారి దగ్గర మహాపండితుడిగా సన్మానాలు అన్ని పొందినవాడు, రాజాస్థానంలో యాజ్ఞికుడు. అలాంటి ఆయనకి ఒక కొడుకున్నాడు. వాడు చాలా సద్గుణవంతుడు అవుతాడని గుణనిధి అని పేరు పెట్టాడు వాళ్ళ నాన్న. కానీ వాడు దుర్గుణనిధి అయిపోయాడు వాడు. ఎందుకంటే అతి గారాభం కలక్క కలక్క కలిగాడు కనుక తల్లి గారాభం. తండ్రి గారు చాలా బిజీ, రాజరికంలో ఉన్నాడు కనుక రాజ కార్యాల్లో బిజీ అయిపోయాడు ఆయన. దాంతో ఈ పిల్లవాడికి చదువు లేదు, సంధ్య లేదు. పూర్వం చదువు సంధ్య లేదా అనేవారు. సంధ్య అంటే సంధ్యావందనం అర్థం. చదువుతో పాటు సంధ్యావందనం కూడా, సంధ్యావందనం తెలియనే తెలియదు, బాధలేదు. ఒంటికి 70 ఏళ్ళు వచ్చినా సంధ్యావందనం తెలియని శ్రోత్రులు చాలామంది కనిపిస్తుంటారు. ఇంకేం చెప్పేది వాడికి? సరే, చదువు లేదు సంధ్య లేదు వాడికి. మరేమిటంటే దురలవాట్లు బాగా అయ్యి జూదము మద్యపానము స్త్రీ వ్యసనం బాగా పట్టి ఇంట్లో ఉన్న సొమ్ములు కూడా తరలిస్తూ స్త్రీ వ్యసనానికి వెళ్ళేవట. ఒకసారి ఇళ్లలో ఉన్నటువంటి ద్రవ్యాలతో పేకాట్లు ఇవి కూడా జూదం కూడా చేసేవాడు. ఒకసారి తండ్రి వస్తూ ఉంటే తోవలో ఒక జూదరు కనిపించేట ఆ తండ్రికి. ఆ జూదరి వేలకు ఉంగరం ఉంది. వెంటనే పట్టుకున్నాడు అతను, ఉంగరం నీకు ఎక్కడిది? ఇది రాజుగారు యజ్ఞం చేసిన సందర్భంగా నాకు ఇచ్చిన ఉంగరం, నువ్వు మా ఇంట్లో దోచుకున్నావు అన్నాడు. పైగా రాజు ముద్ర వగేరాలు అన్నీ ఉన్నాయి దాని మీద. అంటే వెంటనే చెయ్యి విదిరించి, ఇది దోచుకున్నది కాదు, మీ అబ్బాయి నాకు ఇచ్చాడు, జూదంలో ఓడిపోయాడు, దానికి బదులుగా నాకు ఇది ఇచ్చాడు. ఇట్లాంటివి ఇంకా ఇంకా ఎందరేళ్లలోనూ ఉన్నాయలే, మీ ఇంట్లో బంగారు పళ్ళేలు రత్నాలు ఆభరణాలు ఇవన్నీ వెళ్ళిపోయి జాగ్రత్త. ఇద్దరు బాధపడ్డాడు. ఎందుకంటే ఇది ఎక్కడున్నది అనేది తనకి తన భార్యకి తప్ప ఎవరికి తెలియదు. అది వీడి చేతికి ఎలా వచ్చింది? దుఃఖితుడే తల వంచుకుని వెళ్ళాడు. పైకి వెళ్తే ఒక మాట అన్నాడు, ఒక మాట చెప్తాను అనుకో తాత, యజ్ఞం చేసే వాళ్ళలో నీ లాంటి గడుకులు లేడు, జోదం ఆడే వాళ్ళలో నీ కొడుకు లాంటి గడుకులు లేడు అన్నాడు. ఏ పేరు తెచ్చి పెట్టాడు తండ్రికి. దాంతో ఈయన ఇంటికెళ్ళి దుఃఖితుడై మధ్యాహ్న వేళ చిన్నగా భార్యను పిలిచి, నాకు రాజుగారు ఇచ్చిన ఉంగరం ఏది, ఎక్కడి ఎక్కడుందో ఇవ్వన్నాడు. ఈ తల్లే కొడుకు ఇచ్చిన ఉంగరం. దానితో ఇప్పుడు ఎందుకండి, అసలే మధ్యాహ్నం అయిపోయింది, మాధ్యాహ్న సరి చేసి వార్చండి, అతిథులు కూడా వెయిట్ చేస్తున్నారు అని చెప్పగానే వెంటనే కోపం వచ్చి అబద్ధాలు ఆడి పిల్లవాడి తప్పులు కప్పిపుచ్చుకున్నాం, కనుక నేను నిన్ను విడిచిపెడుతున్నానని భార్యను పంపించేశాడు. ఎందుకంటే ఆమె గారాభం వల్లే ఆమె బుద్ధి చెప్పేది. ఎప్పుడు వీడి ఇంటికి అర్ధరాత్రి భోజనానికి వచ్చేవట, భోజనం పెట్టేటప్పుడు బుద్ధి చెప్పేది. తినాలి కనుక వినేవాడు వాడు. అంతేగాని బుద్ధికి ఏవి ఎక్కలేదు. ఎంత తల్లి చెప్పినా వినలేదు గారాభం వల్ల. ఎప్పుడైతే తండ్రి తల్లిని వెళ్ళగొట్టాడని తెలిసిందో ఆ వార్త వీడికి తెలిసిపోయి ఇంటికి రాలేదు. తిరుగుతూ తిరుగుతూ ఒక దేవాలయంలో ప్రవేశించాడు తెల్లవారుజామునది. అక్కడి నుంచి ఆ దేవాలయంలో కూర్చున్నాడు. అలసిపోయాడు కనుక ఎటువంటి తిరగలేక ఆలయంలోనే కూర్చున్నాడు. అలా సాయంత్రం అయిపోయింది. అక్కడ వాళ్ళందరూ శివభజనలు అవన్నీ చేస్తూ ఉన్నారు. ఆ శివలింగాన్ని చూస్తూ ఉన్నాడు భక్తితో కాదు. ఈ భజనలు ఎప్పుడైనా పూర్తవుతాయా, శివుడికి నైవేద్యం పెట్టినవి తింటాను అనుకుంటున్నాడు ఆయన. ఆకలిస్తుంది, ప్రసాదం ఇస్తారేమో చూశాడు. సాయంత్రమైనా ప్రసాదాలు రాలేదు, ఎందుకంటే ఆ రోజు మహాశివరాత్రి ఉపవాసం, అందుకు ప్రసాదాలు లేవు. అలా రాత్రంతా అయిపోయింది. తెల్లతెల్లవారు వేళ అందరూ వారి వారి చోట్లకు నిష్క్రమించారు. ఇతను నెమ్మదిగా గర్భగుడిలోకి వెళ్ళాలని ప్రయత్నం చేశాడు. ఆ వెళ్ళి ఆహార పదార్థాల కోసం ఆకలి బాధ చూస్తూ ఉన్నాడు. కానీ అక్కడ దీపం కొడుగొడుతూ కనిపించలేదు ఆహార పదార్థాలు. అందుకోసం ఏం చేశాడంటే అక్కడున్న ఒక ఒత్తి పెట్టి అక్కడే ఉన్నటువంటి నేతిని వేసి వెలిగించాడు. ఎందుకు? దేవుడి కోసం కాదు. వాడికి అక్కడ లింగం శివుడనే భావం కూడా, దండం కూడా పెట్టలేదు వాడు, రాయని అనుకున్నాడు. ఆహార పదార్థాలు కనబడ్డానికి వెలిగించాడు అతనే. ఆ తర్వాత పళ్ళాలు తీసుకుని అక్కడ తినడానికి అనువుగా లేదని బయటకు వచ్చి తిందామని వస్తున్నాడు. ఆ గాభరాగా వచ్చేటప్పుడు ఆ తోవలో ఒకడు కాలు చాచి కునుక్కుతున్నాడు. అంతవరకు జాగరణ ఉన్నాడు కనుక కునికిపాటు వస్తుంది వాడికి. అయితే ఇతడు కాలు తెలియదు అతనికి. వెంటనే ఆ నిద్దట్లో అతడు దొంగ దొంగ అని అరిచాడు. ఇతడు పరిగెత్తడం ప్రారంభించాడు. అక్కడ పహరా తిరుగుతున్నటువంటి రాజభటులు అది చూసి ఇతను పట్టుకుందాం అనుకున్నారు. కానీ ఇతను మహావేగంగా పరిగెడుతున్నాడు. ఇప్పుడు చేతిలో ఉన్న బల్లెం విసిరేవాడు. అది తగిలి వాడు అక్కడక్కడే మరణించాడు ఆ గుణానికి. వెంటనే ఈ లోపల అతను తీసుకెళ్ళడానికి యమదూతలు వచ్చేట నిజంగా వస్తారా అంటే తీసుకెళ్లేటప్పుడు వస్తారు, ఇంకప్పుడు రారు వాళ్ళు. కనుక వాళ్ళు వస్తారా రారా ఇవన్నీ ఎవరు నమ్మొచ్చాడని అనద్దు. వాళ్ళు అసలు వచ్చేటప్పుడు చెప్పడానికి మనం ఉండం, అందుకు అప్పుడే వస్తారు వాళ్ళు. అలాగా వాళ్ళు వచ్చి అతను తీసుకెళ్దామనేటప్పుడు కలిసి శివదూతలు వచ్చారట. వెంటనే వీళ్ళు దండం పెట్టారు. మీరు వచ్చారంటే మీతో మేము ఆర్గ్యూ చేయం, కానీ పాపజీవనుడు వీడు, ఏం పుణ్యం లేదు మీరు వచ్చారు అన్నాడు. అయినా శివధర్మం చాలా సూక్ష్మమైనది. ఇతడు శివరాత్రి అంతా శివాలయంలో గడిపాడు, ఉపవాసం ఉన్నాడు. తెలియాలని చెయ్యాలని కాదు అతనికి, ఉన్నాడంతే. రాత్రంతా జాగరణ ఉన్నాడు. పొద్దునపూడి శివుడి దగ్గర దీపం వెలిగించాడు. శివసన్నిధిలో మరణించాడు. కనుక వీరు తప్పదు ఉత్తమ గదికి వెళ్ళాలి వీడు అన్నాడు. వాడిని తీసుకెళ్ళి పోయి నరక బాధ లేదు. అలాగని వాడి శాశ్వత మోక్షం రాలేదు. ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అటు తర్వాత యుగంలో తర్వాత జన్మ వాడు ఒక రాజుగా పుట్టాడు. చూడండి, రాజు భోగాలను ఇస్తూ రాజు దీపం పెట్టిందని వాళ్ళు. పూర్వజన్మ వాసన వాడికి ఉండిపోయింది. ఆ వాసన చేత వాడు ఎప్పుడు దీపాలు పెట్టడమే వాడి పంట. శివుడికి పూజ చేస్తే దీప ఘట్టం వచ్చేటప్పటికి ఆనందం, బోల్డ్ దీపాలు వెలిగించేవాడు. తన రాజ్యంలో ఉన్న ప్రతి శివాలయంలో ఎప్పుడు దీపాలు వరుసలు వరుసలుగా పెట్టేవాడు తోరణాల కింద. పైగా రాజ్యంలో శాసనం చేశాడు, ప్రతి ఇంట్లో దీపాలు వెలగాలి, దీపాలు కానీ వెలగకపోతే వాళ్ళని శిక్షిస్తామని శాసనం కూడా చేశాడట. అంత ఇష్టం అని తన రాజ్యంలో ఎప్పుడు ఈశ్వరుడికి దీపాలు ఉండాలని తాపత్రయపడ్డాడు. అలా ఆ జన్మంతా కూడా చేశాడు. తర్వాత జన్మ జరిగింది. ఆ జన్మలో అతడు తిరిగి కాశీక్షేత్రానికి వెళ్ళాడు. చూడండి, వెంటనే ప్రభావం కైలాసానికి వెళ్ళిపోరు, చేసుకున్న వాటికి అనుభవించాలి. అందుకు తర్వాత జన్మలు అనుభవించినా క్షుద్ర జన్మలు రాకుండా ఉత్తమ జన్మలు వస్తాయి. దాని తర్వాత అతను కాశీక్షేత్రంలో ధ్యానం చేస్తూ కూర్చున్నట్ట. అప్పుడు ఒక దీపం వెలిగించట. ఆ దీపం అంటే హృదయం అనే ప్రమిదలో భక్తి అనే చమురు పోసి ఏకాగ్రత అనే ఒత్తి మీద శివజ్యోతిని వెలిగించి ధ్యానం చేస్తున్నాడని వర్ణించింది పురాణం. అంత బాగా చెప్పించారంటే అదే అంతర్గత జ్యోతి. ఈ జ్యోతి వెలిగించడానికి రెండు జన్మల సాధన కలిపి పనిపించి దానితో ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. ధ్యానం చేస్తూ ఉండగా ఈ లోపల పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ఆయనకి. ఎంత భాగ్యం ఆయనకి. కైలాసానికి వెళ్ళినా శివుడు కనబడతాడు అనుకోవద్దు. ఒక యోగం వల్ల లోకానికి వెళ్ళినా కూర్చుంటాం. ఇప్పుడు ఆంధ్రదేశానికి వెళ్ళిన వాడు అందరికీ ముఖ్యమంత్రి వచ్చి కనబడతాడు. అలాగే పుణ్యం వల్ల లోకానికి వెళ్ళి భోగాలనిపించినా ఈశ్వరుడు దగ్గరికి వెళ్ళాలంటే మరో పుణ్యం ఉండాలి. అందుకే సాలూక్య సారూప్య సామీప్య సాహిత్య స్టేజెస్ ఉన్నాయి, అది వేరే విషయం. మొత్తానికి ఇప్పుడు అతనికి శివ దర్శనమైంది. వెంటనే ఆనందంగా చూస్తూ ఉన్నాడు. ఈ లోపల శివుని వద్దకు 16 ఏళ్ళ అమ్మాయి వచ్చింది. వచ్చి శివుడు భుజం మీద చేయవేశాడు. ఇతనికి ఏంటి, ఇంత కష్టపడితే తనకు కనబడ్డాడు. ఈ అమ్మాయి ఎవరు, ఏ కష్టమో లేకుండా వచ్చి ఆయన మీద అంత చనువుగా చేయవేస్తుందని అసూయగా కన్ను ఎలా పెట్టి చూసేట్టాడు. వెంటనే ఆవిడండి, ఇతను ఎవడండి అడిగితే ఆవిడెవరు కదా, అమ్మ అమ్మవారు. కానీ ఇతడు శివుడు శివుడనే చేశాడు, కానీ అమ్మ గురించి ఆలోచన లేదు వీడికి. అమ్మవారు వీడెవడు అని అంట. అప్పుడు వీడు మన భక్తుడు, మనకు బిడ్డే, నువ్వు క్షమించు అంటే నేను ఇద్దరు వరాలు ఇస్తున్నాను కొన్ని, నువ్వు అనుమతించు అన్నాడు. ఆయన ఇచ్చిన వీడు యాక్సెప్ట్ చేస్తేనే కానీ అవ్వట, అందుకు నువ్వు అనుమతించు అన్నట్ట. ఏమిటి అవి అని, ఏం లేదు, ఇతను ఉత్తర దిక్కుకు అధిపతిని చేస్తున్నాను, ధనానికి అధిపతిని చేస్తున్నాను, యక్షులకు రాజులు చేస్తున్నాను అని. చాలా సంతోషం, కానీ ఇతను నన్ను చూసినప్పుడు కొంచెం వికారం కన్నెచ్చాడు కనుక కన్ను అలాగే ఉండిపోతుంది. అలాగే వీడు బేరము అంటే విగ్రహంలో ఇక చెడు, ఆ చిన్న వికారం ఉండిపోతుంది. కనుక వాడు బేరము సుబేరము కాకుండా కుబేరం అయిపోయింది. వీడి పేరు కుబేరుడు అని చెప్పారు. వాడే కుబేరుడు, ఉత్తర దిక్కు గడిపింది వాడు. శివుడికి దీపం పెట్టడం వల్ల ఎంత స్థితికి వెళ్ళిపోయాడు చూడండి. అందుకు దీపారాధన తెలియక చేస్తే అంత వచ్చింది, తెలిసి చేస్తే ఇంకే. మీరు ఆలోచించుకోండి, ఉత్తమమైన రోజు, ఉత్తమమైన సమయం అనుకోకుండా జరిగింది ఇది. బుద్ధి లేకపోయినా క్రియ జరిగితే ఇంత. అందుకే భాగ్యానికి కూడా ప్రాధాన్యం ఉందని గట్టిగా చెప్పడం. భావంతో చెయ్యాలి అనేది ముఖ్యమైనప్పటికీ, భావంతో చేస్తుంటే ఇన్ని పుట్టుకలేవు వాడికి, ఈశ్వరుడిలోకి వెళ్ళేవాడు. బాహ్యంగా చేయడం వల్ల ఇన్ని ఫలితాలు ఉంటాయి. దీపానికి ఇంత ప్రాధాన్యం. తర్వాత నైవేద్యం. నైవేద్యం ఎందు నైవేద్యం పెడితే ఏమొస్తుందో శాస్త్రం చెప్తుంది. ఆయుష్ తృప్తిష్ట నైవేద్య. నైవేద్యం పెట్టడం వల్ల రెండు కలుగుతాయట. ఒకటి ఆయుష్ వృద్ధి చెందుతుంది, తృప్తి ఉంటుందిట. అది చాలా ముఖ్యం. ఎంత ఉన్నా ఉండవలసిన తృప్తి అండి. తృప్తి లేని వారికి ఏది ఉన్నా దరిద్రమే, అంతే కదా. ఎన్ని ఉన్నా తృప్తి లేకపోతే ఎప్పుడూ దుఃఖమే. తృప్తి అనేది కంటెంట్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. ఆ కంటెంట్మెంట్ అనేటువంటిది రావాలి అంటే నైవేద్యం వల్ల. ఏమిటి నైవేద్యం పెట్టాలి పెద్ద ప్రశ్న. నువ్వేం తింటావో నైవేద్యం పెట్టు, లేదా నైవేద్యం పెట్టాలి అన్నప్పుడు ఏ శుచి పదార్థాలు ఉంటాయో అవే నువ్వు తినడం అలవాటు చేసుకో సాత్వికమైనది. అయితే శుచిగా వండాలి, పాత్రశుద్ధి చాలా అవసరం. లక్ష్మీదేవి చెప్తుంది ఏ స్త్రీ అయితే పాత్రశుద్ధి, పాకశుద్ధి, గృహశుద్ధి తెలిసి ఉంటుందో ఆ స్త్రీలో నేను ఉంటాను అని మహాభారతంలో భీష్మ పితామహుడు లక్ష్మి చెప్పినట్లుగా మనకు తెలియజేస్తాడు ధర్మరాజు. పాత్రశుద్ధి, పాకశుద్ధి, గృహశుద్ధి మూడు ఉండాలి. పాత్రల శుద్ధి, శుద్ధి అంటే ఊరిని కడిగి పెట్టడం కాదు, శుచిగా వాటిని ఉంచాలి. కడిగి శుభ్రం చేసి దానిపై శుచిగా వాటిని శుద్ధం చేసి మనం వండేటువంటి ఆ స్టవ్లు మొదలైనవి కూడా శుభ్రం చేసుకొని శుచిగా వండుకొని ఆ తర్వాత నైవేద్యం పెట్టి అది తినాలట. ఈశ్వరుడికి నివేదన చెయ్యకుండా తింటే విషం తిన్న దానితో సమానంగా తినట్టు. మనకు తినడానికి టైంలు ఉంటాయి, కానీ నివేదన చేయడానికి టైంలు ఉంటాయి. అమ్మో మహానైవేద్యాలు అంటే మహా కష్టం అండి. మరి తినడానికో చాలా ఇష్టం. నువ్వు తినేది నువ్వు పెట్టు, అదొక్కటే. రోజు గార్లు బూర్లు పట్టి పెట్టమని లేదు ఎవరు. నువ్వు తినే అన్నమే నువ్వు పెట్టాలి. ప్రత్యేక దినాల్లో ప్రత్యేకంగా పెడతావు అంతే. అలా పెట్టినప్పుడు అన్నం అమృతం అవుతుంది, అమృతమే తినాలి మనం. అంతేగాని అలా పెట్టనప్పుడు తది అన్నం విషమే. ఎందుకంటే విషం అంటే చంపేసేదని కాదు, నీలో దుష్టభావాలను పెంచే ప్రతిదీ విషమే. ఈశ్వరుడికి నివేదించని పదార్థం తినరాదు, అందుకు దాన్ని నివేదించి తినాలి. ఈ చిన్నపాటి అలవాటు పెద్ద కష్టం కాదండి. అలవాటు అయితే చాలా సులభం. ఎన్ని అతి క్లిష్టమైన మనం అలవాటు చేసుకోలేదు. రాత్రి మొన్నటి వరకు 9:30 కల్లా పడుకునేవాళ్ళం, మరి ఇప్పుడు 12 వరకు నిద్ర పట్టింది మనకి. ఎందుకంటే సీరియల్స్ అప్పటి వరకు వస్తాయి, కొత్తగా అలవాటు అవ్వలేదు మనకి. అలాగ ఉంటాయి కొన్ని కొన్ని, అందుకు మనం అలవాటు చేసుకోవడం మీద అన్నీ ఉంటాయి. అలాగా ఇక్కడ నైవేద్యం చెప్పారు. తర్వాత తాంబూలం, తాంబూలా భోగమాత్మయా. తాంబూలం ఇస్తే భోగం వస్తుంది, అంటే లగ్జరీ అంటారే అవి తాంబూలం వల్ల వస్తాయి. ముఖ్యంగా అమ్మవారికి తాంబూలం ఇవ్వాలి, ఎందుకంటే ఆవిడ మహారాణి ఆవిడ. పైగా తాంబూలం గురించి కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా అని ఒక నామే ఉంది. అమ్మవారి తాంబూలపు వాసనలు దిక్కులంతా పరిమళించిపోతున్నాయట మన ద్వీపంలో. దానికి తోడు కర్పూర వీటి సౌరభ్య కల్లోచ కకుప్తట అని త్రిశతిలో ఒక నామం ఉంది. కర్పూర వీటి అంటే కర్పూర తాంబూలం వల్ల కకుప్తట దిగంతాలు కల్లోలిత, అది తరంగ తరంగాలుగా సువాసన వ్యాపించిపోతుంది అని చెప్పారు. కర్పూర వీటి ఇది ఎలా ఇవ్వాలి? తాంబూలం ఇవ్వడంలో కూడా శ్రద్ధ ఉందండి. అంతేగాని ఏదో ఆకుపెట్టి ఏదో పడేసింది. కొంతమంది తాంబూలం అని చెప్పి దుక్కుమాను గుట్కాలు మొదలైనవి తింటారు, రెండు తాంబూలాలు కావు. తాంబూలానికి ఒక శాస్త్రం ఉంది మనకి, దాని ప్రకారంగా తాంబూలం ఇవ్వాలి. అమ్మవారికి ఇవ్వాల్సిన కర్పూర వీటికి ఎలా చేయాలో శాస్త్రం చెప్తాను చూడండి. ఎలా లవంగ కర్పూర కస్తూరి కేశరారిభి జాతీయ ఫలదలై పూగై లాంగల్ యూషణ నాగరై చూర్ణయి కదిరసారైశ్చ యుక్త కర్పూర వీటిక. ఏలకులు, లవంగాలు, పచ్చకర్పూరము, కస్తూరి, కుంకుమ పువ్వు, జాజికాయ, జాపత్రి, వక్కలు, చలువ మిరియాలు, కాచు ఇవి తమలపాకులో చేసి అది తాంబూలముగా కట్టి అమ్మవారికి ఇవ్వాలని కర్పూర వీటిక అంటారు దీన్ని. ఇది ఆ తల్లి పుచ్చుకుంటుంది రండి. ఈ తాంబూలం ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే భోగమాపనయాప్త సిరులు, ఐశ్వర్యాలు, భోగములు లభిస్తాయని తాంబూలం గురించి చెప్పారు. ఇక ఆ తర్వాత నీరాజనం, ఇందులో చెప్పకపోయినా అది ఉపచారం. ఈ నీరాజనం వల్ల ఏం జరుగుతుందని వేదాహమేతం పురుషం భాంతం ఆదిత్యవన్నంతమసత్తు పారే. నిన్న మనం చెప్పుకున్నాము దృష్టికి సంబంధించిన సర్వదోషములు పోతాయి. పైగా అమ్మవారికి లేదా అయ్యవారికి నీరాజనం ఇచ్చి తెచ్చాక అది కానీ మనం పుచ్చుకోవాలి కళ్ళకి. కొంతమంది కూడదీలు అని మాట్లాడతారు, కానీ మన శాస్త్ర ప్రకారం పుచ్చుకోవాలి. ఎందుకంటే అది అంతవరకు ఏం చేసిందంటే ఈశ్వరుణ్ణి చూసింది కనుక దాన్ని కళ్ళకు అడ్డుకోవడం వల్ల ఈశ్వరుణ్ణి చూసే శక్తి నీ కళ్ళకి, నీ దృష్టికి వస్తుంది. అది ఇక్కడ చెప్పడం. అలాగా మనకి చెప్పబడుతూ నీరాజనం వరకు చెప్పారు. ఇక తర్వాత ఎన్నో ఉన్నాయి మంత్ర పుష్పాదులు ఇచ్చేదారు. ఇక కుసుమాలు, ఇది ప్రత్యేకమైన అంశం. పూలతో పూజ చేయడం, ఏ పూలతో పూజించారో ఏమిటండి, గర్జన్మలో ఇంత భోగాలను ఇస్తున్నాను ఒక మాట అంటారు. పువ్వులు ముఖ్యంగా భావనలకి సంకేతం, పువ్వులకి సుమనస్సులు అని పేరు. ఈ విషయాలన్నీ నిజానికి భారతంలో ధర్మరాజుకి భీష్మ పితామహుడు చెప్తాడు ఇవన్నీ చిత్రం. అంటే ధర్మరాజు పాపం అప్పటి వరకు తెలియదా అని కాదు. ఇక్కడ ధర్మం గురించి గొప్ప విషయం ఏంటంటే ధార్మికులకి ధర్మం గురించి ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళకి వినాలనే కుతూహలం ఉంటుందిట, ఆ సంస్కారం అది. అందుకే ధర్మం గురించి వినాలి, విన్నా వినాలిట, తిన్న అన్నమే తిన్నట్టు ధర్మం గురించి వినాలన్నది ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. అది ఉత్తమ సంస్కారం ఉన్న వాళ్ళ లక్షణం అంట. అందుకే ధర్మరాజు అప్పుడే కొత్తగా వింటున్నట్టు వింటున్నట్ట భీష్ముడు చెప్తూ ఉంటే. అంటే ఇంతవరకు వినలేదా అంటే కొంతమంది ఒకటి ప్రారంభించగానే ఇది వినదేలేండి అని మొహం పెడతారు. అటువంటి వాడికి కొత్త విషయం కూడా రాదు. ఒకసారి ఒక ఆయన కొత్త వ్యాకరణం నేర్చుకోవాలని తపస్సు చేశాట, భాషలో పండితుడు కావాలని. సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై ఒక సూత్రం చెప్పెట్ట. చెప్పగానే వీడు నేను కూడా తెలివైన వాడిని రెండో సూత్రం చెప్పెట్ట. నీకు నేను చెప్పే విద్య నీతోనే పోతుంది పోవని చెప్పించెట్ట. ఆయన ఇది అహంకారం. గురువు గారి దగ్గరికి వెళ్తారు మీరు, ఆయనకి విద్య కోసం తపత్రయపడితే ఆయన తిప్పించి తిప్పించి పిలుస్తారు, కూర్చో అంటాడు. శుక్లాంబరధరం విష్ణు అంటాడు ఆయన. అప్పుడు నువ్వు శశివర్ణం చతుర్భుజం అంటే ఇంకా ఆయన ఉపదేశం చేయడు పో అంటాడు. నీకు శుక్లాంబరధరం విష్ణు శ్లోకం మొత్తం తెలిసినప్పటికీ ఆయన శుక్లాంబరధరం విష్ణు అన్నప్పుడు నువ్వు శుక్లాంబరధరం విష్ణువే అనాలి, శశివర్ణం చతుర్భుజ అనకూడదు. మళ్ళీ ఆయన అంటే నువ్వు అనాలి. ఏమి ఎరగనట్టే నేర్చుకోవాలి విద్య. అది ఎక్కడ నీకు తెలిసినా అహం ఉండకూడదు, ఎన్ని తెలుసుకోవాలండి. అందుకే ధర్మరాజు భీష్ముడు చెప్పినవన్నీ విన్నాడు. ఒకటి నాకు తెలుసు అని నిర్లక్ష్యం చేస్తే తర్వాత తెలియంది చెప్పేటప్పుడు సరిగ్గా ఎక్కడ గుర్తుపెట్టుకోండి. అందుకు శ్రద్ధ. అదే నేను విన్నదేలేండి చెప్పిందేలేండి కొంతమంది అంటూ ఉంటారు. అక్కడ ఏం చెప్తున్నారండి లలితో పాఠ్యం? ఓ ఇప్పుడు విన్నానులేండి అక్కడ. చాలు విన్నావు కానీ ఇప్పుడు నీకు గుర్తుందా? ఆ విన్నదానికి మధ్యలో ఏమైంది? రోజు తలుచుకున్నావు అదేదే. కనుక శ్రవణం తెలియంది తెలుసుకోవడం ఒకటి, తెలిసింది స్మరించడం ఒకటి, రెండింటి కోసం చేయాలి. స్మరణ కోసం కూడా శ్రవణం అవసరమే, లేకపోతే ఇవన్నీ హరిప్రసాద్ గారు విన్నారు సీడీలు, మళ్ళీ ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? మా వాళ్ళ కోసం చెప్పండి అని అన్నారు ఆయన. అయితే మీ అందరూ కూర్చుంటే చాలు, ఆయన ఇంట్లో వ్యాపారం చేసుకోవచ్చు, మరి ఎందుకు వచ్చారు ఆయన? ఆయన మళ్ళీ వినాలి. ఇది ఉదాహరణగా చూపిస్తున్నాను. స్మరణ తెలియాలి, అది సంస్కారములకి సంకేతం. ఆ కారణం చేతనే అక్కడ ఇవన్నీ భీష్ముడు చెప్తున్నాడు ఆయనకి. పువ్వులకి సుమనస్సులు అని పేరుట. చూడండి ఏం పేరు చెప్పాడు, సుమనస్సులు. ఈ పేర్లు దేవతలకు ఉంది, పువ్వులకు ఉంది, ఇంకెవరికీ లేదు ఈ పేరు. దేవతలకు సుమనస్సులు అని పేరు. ఎందుకంటే వాళ్ళ మనస్సు ఎప్పుడు సు, చెడు తలంపు కూడా దేవతలకు ఉండదు. అందుకే వాళ్ళకి సురలు అని పేరు. సురలు అంటే మేలు కలిగించే స్వభావం ఉన్నవాళ్ళు. వాళ్ళు మేలు కలిగిస్తారంటే కీడు కలిగించరు వాళ్ళు. కనుక దేవతలకు ఎందుకు దండం పెడుతున్నామంటే వాళ్ళ స్వభావం మంచి కలిగించడం, మేలు కలిగించడం, చెడు చేయడం వాళ్ళకి చేత కాదండి దేవతలకి. అందుకే వాళ్ళ సురలు వాళ్ళు. వాళ్ళ మనస్సు ఎప్పుడు మంచిగా ఉంటుంది కదా, సుమనస్సులు. అలాగే పువ్వులకి సుమనస్సులు అని పేరు వచ్చింది. దీని అర్థం ఏంటంటే మంచి భావాలకి ప్రతీకలు పువ్వులు. మనం భగవంతుడికి ఇచ్చే పువ్వుల్ని దేంట్లోనే ఒక్క చెడ్డతనం చూపించండి. ఒక్క పువ్వులో ఒక చెడ్డతనం లేదు. పువ్వుకి ఎన్ని లక్షణాలు ఉన్నాయో అవి మన మనస్సుకు రావాలి. పువ్వుకున్నది మెత్తదనం, అలాగే సువాసన, అలాగే మకరందం. ఇవి మూడు ప్రధాన లక్షణాలు. నాలుగవది వికసనం. ఈ నాలుగు లక్షణాలు మనస్సుకు ఉండాలి. మనస్సు ఎప్పుడు వికసించాలి, ముడుచుకుపోకూడదు. మనస్సు ఎప్పుడు ముడుచుకుపోతుంది? అహంకారం వల్ల ముడుచుకుపోతుంది, సందేహం వల్ల ముడుచుకుపోతుంది, భయం వల్ల ముడుచుకుపోతుంది, క్రోధం వల్ల ముడుచుకుపోతుంది, శోకం వల్ల ముడుచుకుపోతుంది. ఇవి ముకుళింపజేసే భావాలు, వీటి సంకోచములు అంటారు. వికసనం దేనివల్ల వస్తుందంటే జ్ఞానం వల్ల, ఆనందం వల్ల, ప్రేమ వల్ల మనస్సు వికసిస్తుంది. మీకు వ్యక్తి వల్ల దగ్గర ప్రేమ ఉన్నప్పుడు అతను చూడగానే మీ ముఖం అంతా విచ్చుకుంటాడు, వికసిస్తుంది. ఆ వ్యక్తి మీద ద్వేషం అంటే మంచిగా ముడుచుకుపోతుంది, కళ్ళు చిట్కించని చిట్కించి నువ్వు ముడుచుకుపోతావు, అవునా లేదా? కనుక ప్రేమ, జ్ఞానం అనే పాజిటివ్ థాట్స్, అవి ఎప్పుడు సుగంధాలే. ఎందుకంటే దుర్గంధం అంటే భరించలేక దూరం పోయే దుర్గంధం, ప్రేమతో దగ్గర వచ్చేది సుగంధం. అది గుర్తుపెట్టుకోండి, సుగుణాలే సుగంధాలు. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. పరమేశ్వరుడికి సుగంధి పుష్టివర్ధనం అని పేరు ఆయనకి. ఆయన సుగంధిక. ఎంత సుగంధం అంటే గజాసురుడు సంహారం చేశాక ఆ గజాసురుడి చర్మం కట్టుకోమన్నాడు ఆయన. ఆయన కోరుకున్నాడు, నా చర్మం నువ్వు కట్టుకో, నా జీవుడికి ఎలాగ మోక్షం ఇస్తే ఒప్పుకుంటా, కానీ నా దేహాన్ని కూడా అలా వదిలేయకుండా దీన్ని కూడా దగ్గర చేర్చుకో అన్నాడండి. ఎందుకంటే ఆయన మాట చెప్తాడు, ఇది కానీ బయట వదిలేస్తే తగలబెట్టాలి లేదా పాతి పెట్టాలి, రెండూ చేయకపోతే కంపు కొట్టి పురుగులు పక్షులు తింటాయి. నువ్వు కట్టేవనుకో దానికి ఉన్న దుర్లక్షణం పోయి సూగా మారిపోతుంది అన్నట్ట. వెంటనే పరమేశ్వరుడు గచ్చర్మం కట్టాడు. అప్పుడు ఆ గచ్చర్మం ఎలా మారిపోయిందంటే మెత్తని పట్టు వస్త్రంలా మారిపోయి సుగంధాలు వెంచాలి తింటాడు. స్వామిని అంటింది కనుక సుగంధాలు వెంచాలి, ఎందుకంటే ఆయన సుగంధ బంధుడు. సుగంధం అయినా సుగుణాలే స్వామి అండి, అనంత కళ్యాణ గుణాలు. అది ఆయన అంటుకుంటే మన దుర్గంధాలు పోతాయి. అందుకే చెత్తవన్నీ దగ్గర పెట్టుకుంటాడు ఆయన వాటిని బాగు చేయడానికి. అందుకు అమంగళాలకు మంగళం ఇస్తాడు స్వామి. అందుకే పనికి మాలిన చితాభస్మం ఆయన ఒంటికి ధరిస్తే విభూతి అయిపోయింది. అంతవరకు చితాభస్మమే, ఆయన ఒంటికి వెళితే భస్మం, విభూతి, ఐశ్వర్యం అయిపోయింది. దానికి ఆయన సాంగత్యం వల్ల అవన్నీ మంచిగా మారి. అలాగే మనం కూడా పరమేశ్వరుడికి సమర్పించే మనస్సు సుగంధం కావాలి. దుర్గంధాలు ఉండరాదు, దుర్వాసనలు ఉండరాదు. అంటే సంస్కారములే వాసనలు, గుర్తుపెట్టుకోండి. మంచి సంస్కారములే సువాసనలు, అర్థమైంది కదా. అలాగే మకరందం, మకరందం అంటే ఎండిపోకుండా తడి ఉండాలండి మనస్సులో. దీన్ని ఆర్ద్రత అని అంటారు. కరుణ, భక్తి ఇవే మకరందాలు. దాని తర్వాత సుకుమారం ముందే చెప్పుకున్నాం, వికసనం చెప్పుకున్నాం, ఇంకేం మిగిలి మొత్తం ఈ నాలుగు లక్షణాలు మనస్సుకు ఉండాలి. అది మనస్సుకు ఉండవలసిన లక్షణాలు ఏవో పువ్వులు చెప్తున్నాయట. అందుకే సుమనస్సులు అని పేరు వాటికి. ఒక్కొక్క కుసుమంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. కొన్ని కుసుమాలు గంభీరంగా ఉంటాయి, కొన్ని కుసుమాలు అమాయకంగా ఉంటాయి. ఒక్కొక్క కుసుమంలో ఒక్కొక్క ప్రత్యేకత. కొన్ని కుసుమాలు పెద్దగా ఉంటాయి, కొన్ని కుసుమాలు చిన్నగా ఉంటాయి. చిన్నదాని అందం చిన్నదానిదే, పెద్దదాని అందం పెద్దదే. కమలం మహా అద్భుతంగా విశాలంగా పెద్దగా ఉంటుంది. మల్లెపూ వింతే ఉంటుంది, కానీ దాని అందం దానిదే, దేని అందం దానిదే. అయితే ఒక్కొక్క కుసుమంలో ఒక్కొక్క భావం ఉంటుంది. అన్ని సుభావాలే, సద్భావాలే. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క సద్భావం అంట. కరుణకి కొన్ని సంకేతాలు, ప్రేమకు కొన్ని సంకేతాలు, స్నేహానికి కొన్ని సంకేతాలు, జ్ఞానానికి కొన్ని సంకేతాలు, ఒక్కొక్క భావానికి ఒక్కొక్క సంకేతం అంట. అయితే ఈ విషయాలు పురాణం చెప్పిందంటే కొంచెం ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఆ మధ్యకాలంలో విదేశాల నుంచి వచ్చిన ఒక ఆమె, ఆమెనే అరవిందో సొసైటీలో ది మదర్ అంటారు ఆవిడ, మదర్. ఆవిడ పాశ్చాత్య దేశం, ఫ్రాన్స్ దేశం నుంచి వచ్చి భారతీయ సంస్కృతి పట్ల ముగ్ధురాలై అరవింద మహర్షికి శిష్యురాలుగా చేరి వాళ్ళ చేత కూడా పూజలు పొందేది. అది గొప్పది. ఆమె ఒక 350 కుసుమాల గురించి ఒక పుస్తకం రాసింది ఆవిడ. అందులో ఏ కుసుమం వల్ల ఏ భావం ఉంటుంది, అది సమర్పించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటే మొత్తం రాసిందండి ఆ తల్లి. పువ్వులు భగవంతుడికి సమర్పించినప్పుడే పువ్వులకి సార్థకత అండి. మనం చెట్టు దగ్గరికి వెళ్ళి పువ్వులు కోసేటప్పుడు పువ్వులు ఏడుస్తున్నాయన్నాడు కవి, ఆయనకు అలా అనిపించింది. కానీ ఈశ్వరుడి కోసం పువ్వులు కోస్తూ ఉంటే చెట్లు సంతోషిస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఏ చెట్టు పువ్వు కోస్తామో ఆ చెట్టు జన్మ చరితార్థం అవుతుంది. అందుకే ప్రతి చెట్టు తన పువ్వు కోసి ఈశ్వరుడికి వినియోగింపబడాలని అనుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. కృష్ణశాస్త్రి గారు ఒక మంచి పాట రాశారు, ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మ రెమ్మకు, ఇంత తొందరలే హరిపూజకు కొద్దు పొడవక ముందే పూలిమ్మని ఎవరు నేర్పేరమ్మ. ఒక తోటలో పువ్వులన్నీ భగవంతుడికి వాడుతూ ఉంటే చెట్లు మురిసిపోతాయండి, వాళ్ళ జన్మ వాటి జన్మ చరితార్థం అయిపోతుంది. అంతేగాని వాటిని తీసుకొచ్చి బొకేలుగా కత్తిరించి పనికి మన రాజకీయ నాయకులు చేసి పుష్పగుచ్చాలు ఇవ్వడానికి కానీ ఆ పువ్వులు వాడితే చెట్టు ఏడుస్తుంది అది. అందుకు పువ్వులు ఈశ్వర సేవకు వినియోగించినప్పుడే వాడికి సార్థకత. ఎలాగూ పొద్దులు పుడితే రాత్రికి పోయే వాళ్ళం, ఈ జన్మ అల్పమే, కానీ ఈశ్వరుడి దగ్గరే రాలిపోతే మేము ఆయనలోనే చేరతామని అంటాయి పువ్వులు. చూడండి, అందుకు భారతదేశంలో పువ్వులు మాత్రం పుష్ప విలాపాలు చెయ్యవు, గుర్తుపెట్టుకోవడం. ఈ దేశంలో పువ్వులు ఏడవు, మిగిలిన దేశాలు ఏడుస్తాయేమో మనకు తెలియదు. సమాధులు వెలిపెట్టి దండం పెట్టడానికి వాడు వినియోగిస్తారు మిగిలిన దేశాల్లో. మనకు అంత దౌర్భాగ్యం లేదు, మనకి ఈశ్వరుడి సేవకి మనం వినియోగిద్దాం. మొత్తానికి భగవత్ కైంకర్యం కోసం పువ్వులు వినియోగించడం. ఒక్కొక్క పువ్వుకు ఒక్కొక్క భాగ్యం ఉంది. అంతేకాదు కొన్ని పువ్వులు కొందరు దేవతలకు మహాప్రీతి, కొన్ని దళాలకు ప్రీతి. మరి దేవుళ్ళందరూ ఒక్కటైనప్పుడు ఇవేంటండి అని వెంటనే మాట్లాడేస్తాం వెంటనే. దేవుళ్ళందరూ ఒకటి నిజమే, కానీ దేవుళ్ళందరూ ఒకటి కారు అన్నది నిజమే. ఎలాగంటే దైవం ఒక్కరే అని అనేక దేవతలుగా వ్యక్తం అవుతాడు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉంటాడు, పెద్ద ఆఫీసర్. ఆ ఆఫీసరు ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటాడు, ఆఫీసులో ఉన్నప్పుడు ఒకలా ఉంటాడు. ఇంట్లో లుంగి కడతాడు, ఆఫీసులో ప్యాంటు కడతాడు. కనుక ఆఫీసులో కూడా లుంగి కట్టుకోండి అంటే అసహ్యం, ఆయనకు మహాకోపం వస్తుంది. కానీ ఆఫీసులో ఉన్న ఆయన గారికి లుంగి కూడదు, ఇంట్లో ఉన్న ఆయన గారికి ప్యాంటు కూడదు. అదేవిధంగా భగవంతుడు ఏ ఏ రూపంలో ఉంటే ఆ రూపంలో మర్యాద ఇవ్వాలి, ఇది గుర్తుపెట్టుకోండి. దేనికి ఏం చేయాలి అది చేయాలి. అంతేగాని వీళ్ళకైతే పడదు అంటే వాళ్ళిద్దరు ఆ దేవత ఇద్దరు శత్రువులని కాదు అర్థం. ఆ దేవత ఆ స్వరూపంలో ఉండేటప్పటికి ఆ పువ్వుకి ఆ దేవతకు సంబంధం ఉంటుంది. అలాగే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క నివేదన పదార్థాలు కూడా చెప్పారు. ఆ నివేదన పదార్థాలకు కూడా ఒక సంబంధం ఉంటుంది. గారెలు వండి పెడితే ఒక దేవతకి ఇష్టం, పాయసం పెడితే ఒక దేవతకి ఇష్టం, పులిహోర పెడితే మరొక దేవతకి ఇష్టం. వాళ్ళు తినేస్తారా చూస్తారు. వస్తువుని తిని సంతోషించేవాడు జీవుడు మనిషి, చూసి సంతోషించేవాడు దేవతలు. ఇది దృష్ట్యాకృతి, చూసి సంతోషిస్తారు వాళ్ళు. ఆ చూడటం వల్ల వాళ్ళు చూపు పడుతుంది దాని మీద. నిన్ననే చూపుల గురించి చెప్పుకున్నాం కదా రాత్రి. వాళ్ళ చూపు పడటం వల్ల అది అవి ఎనర్జీ అవుతుంది, శక్తివంతమై పదార్థంగా మారుతుంది, అది ప్రసాదం అవుతుంది. అది దానికి ఉన్నటువంటి ప్రత్యేకత. అందుకే దేవతలు చూసి సంతోషిస్తారు. ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క దేవతకి. మన పెద్దవాళ్ళ ఋషులు ఆ విషయాలు చెప్పారు. అందుకే దజ్జన్నాసక్త ఉదయా కాకిని రూపధారిణి, పెరుగన్నం పెట్టుకు తల్లికి ఇష్టం. అలాగే ఎముకల్ని అధివసించి మజ్జా సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత, ఆ తల్లికి పెసరపప్పు ఇచ్చారు. ముద్గౌదనాసక్త చిత్త, ముద్గౌదం అంటే పెసరపప్పుతో వండినమంటారు. అది కానీ నివేదన చేసే అమ్మవారికి అది కానీ భుజించినట్లయితే ఆ ఎముకలకు సంబంధించిన రోగాలు అన్నమాట. అంటే అపరాత్సంలో ఎముకల్ని బాగుచేసే శక్తి ఏదో ఉంది. ఇలా ప్రతి సప్తధాతువులకి సంబంధించి వివిధ పదార్థాలు మనుషులు ఎలా వంటాలో కూడా శ్లోకాలు ఉన్నాయి. అది మన మంటల పుస్తకాల్లో దొరకవు, మంత్ర శాస్త్రంలో ఉన్నాయి. ముద్గౌదనం ఎలా చేయాలి, హరిద్రాన్నం ఎలా చేయాలి, అదేవిధంగా పాయసం ఎలా చేయాలి, స్నిగ్ధౌదనం ఎలా చేయాలి, ఇవన్నీ చెప్పారండి. మనకి అనేక మంది జీవితంలో అనుభవాలు అవి చేసి బాగుపడ్డ వాళ్ళు ఎందరో కనిపిస్తుంటారు. అందుకే రకరకాల నైవేద్యాలకి రకరకాల ప్రత్యేకతలు ఉన్నాయి. కొందరు దేవతలకి ఆహార పదార్థాల్లో రంగులు కూడా ఉంటాయి. కేవలం పాయసం ఆవుపాలతో వండి కొబ్బరి బెల్లము ఇవి కలిపి నైవేద్యం చేస్తే సరస్వతీదేవి మహాప్రీతి. సాధారణంగా దేవతలందరికీ ఎక్కువ ప్రీతి పదార్థం ఇది. అలాగే సూర్యభగవానుడికి ఆవుపాలతో పాయసం వండి గోధుమ నూక కావచ్చు లేదా బియ్యం కావచ్చు. గోధుమ అయితే చెమ్మ ఒక శ్రేష్టత. ఇది కానీ ప్రతి ఆదివారం సూర్యభగవాను ఉద్దేశించి నివేదన చేసి మన ఇష్టదైవాన్ని సూర్యమండలంలో ధ్యానించితే ఎటువంటి రోగాలైనా పోతాయి. ఎందుకంటే సూర్యుడు ఆరోగ్యకారకుడు కనుక ఇవన్నీ ప్రక్రియలు. అంటే దేవతలు కేవలం అందరూ మోక్షం మోక్షం అనే కాకుండా రకరకాల ప్రక్రియల కోసం రకరకాల విధానాలు మనకి ఉన్నాయి. ఇవి చేసి మనం ఎన్నో సాధించవచ్చు. ఇవన్నీ తినాలి చిట్కాలు లక్షలు ఉన్నాయి మనకి బాగుపడ్డానికి. ఎన్ని చెప్పారో పెద్దవాళ్ళు మొత్తం అనేది నైవేద్యం అంటే అది సైన్స్. నేను ఇవన్నీ కలిగి చెప్పాను కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రోజు పడుతుంది అంత సబ్జెక్ట్ ఇవన్నీ కూడా. అలా మనకి ఇక్కడ కుసుమాల్లో ప్రత్యేకతలు ఇప్పుడు చెప్పుకుంటున్నాం. కొన్ని ఏళ్ల క్రితం సుమారు 15 ఏళ్ల క్రితం ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక న్యూస్ వచ్చింది. అదేమిటంటే ఒక వ్యాపారస్తుడు బాగా దివాలా తీశాడు, దరిద్ర స్థితికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఎవరో చెప్పారట శివుడికి కోటి లింగాలు పువ్వులతో అర్చన చేయమని. కోటి లింగాలు చెప్పి తెలుసు కదా మీకు, ఆ పువ్వులతో అర్చన చేయమని చెప్పారట. అతడు కష్టపడి 2 సేకరించి పూజించాడు. అలా రోజుకు 2 అలా ఇవ్వడం మొదలుపెట్టాడు. వారం రోజుల్లో చిత్రంగా అతడికి రావాల్సిన ధనం వచ్చిందిట. ఇదివరకటి కంటే ఉన్నత స్థితికి అతి త్వరలోనే చేరుకున్నట్ట. అతను తన అనుభవాన్ని తాను రాసి పంపితే ఆ పత్రిక వేసింది. అయితే 15 ఏళ్ల క్రితం ఇంకా ఇంత చెడిపోలేదేమో దేశం వేసింది. ఇప్పుడైతే సెక్యులర్ కదా వేయలేమో అలాంటి న్యూస్లు పత్రికలో. కానీ శివుడికి ఆ కోటి లింగాల పువ్వుతో చేయడం వల్ల వాళ్ళకి వచ్చిన ఫలితం చెప్తున్నారు. అలా మనకి కోటి బిల్వార్చన, కోటి తులసి ఆర్చన, గరికలతో గణపతిని పూజించడం వీటన్నిటికీ ప్రత్యేకత. గణపతి ఒక మాట అంటాడు, నాకు బంగారు పువ్వునిచ్చినా సంతోషించను, ఒక గరికిస్తే సంతోషిస్తాను అంట. అంత ఇష్టం మీరు చేసి చూడండి. అబ్బో ఇందరు దేవుడికి రోజు చేస్తే టైం చాలదండి అని కొందరు అంటారు. ఒక ఆమె అన్నది, ఒక్క దేవుడు ఉంటే చాలు కదండి, ఇంతమంది దేవుళ్ళు ఎందుకండి, అందరి మీద భక్తి చూపితే కష్టం కదా అని. అమ్మ మీకు అందరి పిల్లలమ్మా అని అడిగాం. 6 ఉంది, ఒక్కడు అందరూ ఒక్కడి నుంచి మిగిలిన చేకరం చెప్పకూడదా. అయ్యో ఎలా అండి, మరి 6 ఒకేలా ప్రేమిస్తున్నావా అని ప్రేమిస్తున్నాను. 6 ఒకేలా ప్రేమించిన చేతన ఏంది అని, ఇంద్ర దేవుడిని ఒకేలా భక్తిగా చూడండి ఎందుకు చేతన కాదు అని చెప్పాం. కనుక ఎవడో పాశ్చాత్య దేశం వాడు చెప్పిన ఫిలాసఫీ తీసుకుని మనం అన్వయించుకోకూడదు. దేవతలు ఎందరున్నా దేవుడు ఒక్కడే. మన శరీరంలో ఏ అవయవం మీ ప్రధానమో చెప్పండి, తేల్చి చెప్పండి. అన్నీ కావాలి శరీరంలో. ఇన్ని అవయవాలు ఒకటి ఉన్నట్టు ఇంకోటి ఉండదు, అన్నీ ఒకలా ఉంటుంది అక్కర్లే. కన్నులా ఉండమంటే చెవి ఉండదు, చెవిలో ఉండమంటే కన్ను ఉండదు. కనుక ఏదో ఒకటంటావు నువ్వు కాదు, ఇవన్నీ ఒకటే కాదా చెప్పండి, ఇవన్నీ నువ్వే కదా. కనుక దేవుళ్ళు అందరున్నా దేవతలు ఒక్కటే. అందరూ కావాలి, దేవతలు అందరున్నా దేవుళ్ళు ఒక్కడే. కనుక మనకు అందరూ కావాల్సిందే, ఏ ఒక్కరో కాదు. అందుకు మనకు గొప్ప బెనిఫిట్ ఉంది. ఇష్టదైవం ఉండొచ్చు ఎవరికైనా, తప్పేం లేదు. మన ఇష్టదేవత సిద్ధాంతం అందరూ ఒప్పుకుంటారు, శంకర భగవత్పాదులు వరకు కూడా ఒప్పుకున్నారు. ఇష్టదేవతను ఆరాధిస్తూనే మిగిలిన దేవతను ఆరాధిస్తూ టైం ఎక్కడ అంటావు. అందుకే రోజుకో దేవత ఉన్నారు మనకి ఆనందం. ఇంత అవకాశం ఏదో వారానికి రోజు వెళ్ళి పాపాలు చేసిన క్షమించని ఏడుచుకునే దౌర్భాగ్య మతం కాదు కదా మనకి. మనకి ఇష్టంగా ప్రతిరోజు మన ఇష్టం వచ్చినట్టుగా దేవుడిని ఆరాధించుకోవచ్చు. రోజుకో పేరుతో ఆరాధించుకోవచ్చు, ఆ పేరుతో ఒక్కొక్క రకమైన పదార్థం తినచ్చు. ఎన్నో సదుపాయాలున్నా మనకి. వినాయకుడికి పూజించుకోవచ్చు, ప్రతి మంగళవారం గడపడికి చాలా ప్రీతి. ఇక గ్రహాలు ఒకటి ఉన్నాయే, ఆ బాధలు ఉన్నాయే. ఒక గ్రహదోషం పోగొట్టడానికి ఒక్కొక్క దేవత ఉన్నారండి మనకి చిత్రం. సూర్యుడు ఆదిగ్రహం, దీనికి అధిదేవత రుద్రుడు. అంటే శివారాధన చేస్తే సూర్యగ్రహ సంబంధమైన దోషాలు పోయి సూర్యుడి వల్ల రావాల్సిన శక్తులు వస్తాయట. అందుకే ఆది దైవం శివుడు, ఆది గ్రహం సూర్యుడు అన్నారు. సర్వగ్రహములు సూర్యుడి నుంచి వచ్చినట్లుగా సర్వదేవతలు శివుడి నుంచే వచ్చారని శాస్త్రం. అలాగే సోమవారం, ఇది గౌరీదేవికి మహాప్రీతి పాత్రమైనటువంటి రోజు. చంద్రుడికి అధిదేవత గౌరీదేవి, అందుకే గౌరికి మహాప్రీతి. అందుకే సోమవారం అంటే గౌరీదేవిని అమ్మవారిని ఆరాధన చేయడం. గౌరిని కానీ లక్ష్మిని కానీ సరస్వతిని కానీ లలితమ్మని కానీ సోమవారం మహాప్రీతి కరం ఇది గుర్తుపెట్టుకోండి. అంతేకాదు శివుణ్ణి కూడా గౌరీ సమేతంగా ఆరాధించవలసింది సోమవారం. ఇది మంగళవారం గణపతికి కుమారస్వామికి మహా ప్రీతికరమైనటువంటివి, వాళ్ళిద్దరికీ చాలా ప్రీతి. అయితే గణపతి అదే తత్వం కలిగినటువంటి వాడు మళ్ళీ ఆంజనేయ స్వామి వారు. ఆయన కూడా గణపతి వలె బదనమేమో మృగం, శరీరమేమో నరం అయినటువంటి స్వరూపం, వాళ్ళిద్దరు తత్వం ఒకటే. అందుకు ఆంజనేయ స్వామి వారిని కూడా మంగళవారం ఆరాధిస్తారు. బుధవారం నారాయణుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. గురువారం బ్రహ్మదేవుడికి ప్రీతిక. అబ్బాయి బ్రహ్మగారికి పూజ ఏమిటి అంటాం, చాలా తప్పు. బ్రహ్మ అంటే జ్ఞానం. కలియుగంలో బ్రహ్మకు పూజలు ఉండవు అని ఒక మాట ఉంది. దాని అర్థం ఏంటంటే కలియుగంలో జ్ఞానానికి విలువలు బరువు అని అర్థం ఇంకే ఉండదు కాదు, ఇది తెలుసుకోవాల్సింది. బ్రహ్మ అంటే జ్ఞానం, మరొకటి కాదు. పైగా బ్రహ్మ గురువు మనకి. మనకి విష్ణువు శివుడు బ్రహ్మకి పైన వాడు, కానీ బ్రహ్మగారు మనకు తెలిసి గురువు, సృష్టికి గురువు బ్రహ్మగారు. కనుక గురువారం బ్రహ్మదేవుడిని నచ్చించాలి అంటే గురువుని నచ్చించాలి. గురువారం పూజించవలసిన దక్షిణామూర్తి, హయగ్రీవ స్వామి వీళ్ళని, అలాగే స్వగురువుని ఆరాధించాలి. అదే గురువారం అల్లా ఆయన గురించి చెప్పలేదని నన్ను అనద్దు. ఇవన్నీ శాస్త్రాలలో కొత్తగా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా, కొత్త వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. సనాతనమైన ధర్మాలలో ఏముందో అదే నేను చెప్తున్నాను. కొత్త వాళ్ళది ఎవరిష్టం వాళ్ళది, నేను శాస్త్రం చెప్తాను కానీ ఇష్టాలు చెప్పను కదా. కానీ శాస్త్ర ప్రకారంగా గురువుల్ని ఆరాధించవలసిన దక్షిణామూర్తిని, వాళ్ళని ఆరాధించవలసిన రోజు గురువారం. శుక్రవారం ఇంద్రుడు, ఇంద్రుడు ఇంద్రుని స్మరణ చేస్తే చాలు మనకి. ఇంద్రుడు చాలా గొప్ప దైవం, భద్రహస్తుడు, పురంధరుడు, మహానుభావుడు. మన కల్చర్కి, సంస్కృతికి చాలా దూరం అయిపోయిందని కొన్ని తెలియదు, కానీ శుక్రవారం ఇంద్రుడిని ఆరాధించాలి. ఆ ఇంద్రుడు మహాలక్ష్మీదేవికి భక్తుడు. ఆ మహాలక్ష్మి వల్లనే ఇంద్రుడు క్షేమంగా ఉన్నాడు. అందుకు ఇంద్రుడికి లక్ష్మీదేవి దైవం కనుక శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించాలి అని చెప్తూ ఉన్నారు. ఇక శనివారానికి దైవం యముడు. యమస్మరణ చేయడం చాలా మంచిది. యముడిని పూజించడం ఏంటంటే యముడి పేరుతో గోళా లీలా చేస్తాం కానీ యముడిని దైవంగా ఎవడు ఆరాధిస్తాడు? కానీ యముడు అంటే పరమేశ్వరుని యొక్క శక్తి గుర్తుపెట్టుకుండా అనుగ్రహించేవాడు. యముడు అనుగ్రహం, చిత్రగుప్తుడు అనుగ్రహం అంటే చాలా అవసరం. యమ అంటే నిగ్రహ శక్తి అని అర్థం. లోకంలో పుణ్యపాపాలు చూసి నిగ్రహించేవాడు ఆయన. అది నియమో యమహ అని విష్ణువునే చెప్తున్నాం, అందరి దైవములు ఆయనే. కనుక శనిని ఆరాధించాలి. శనిదోషాన్ని పోగొట్టే వాళ్ళలో రుద్రుడు, గణపతి, ఆంజనేయుడు ప్రధానం. శనిదోషాన్ని పోగొడతారు కనుక ఆ రోజు వాళ్ళని ఆరాధించాలన్నారు. ఇలా రోజుకు ఒక శక్తి ఉంది, అంటే రోజుకోటి ఆరాధించుకోవడానికి పెట్టలేదు, రోజులో ఆ శక్తి ఉంటుంది. సూర్యుడు ఉదయించేటప్పుడు ఏ హోరలో ఉంటాడో దాని ప్రకారం ఆ రోజు నిర్ణయింపబడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆదివారం సూర్యోదయ సమయంలో సూర్యుడు స్వహోరలో ఉంటాడు, సూర్యహోర. సోమవారం చంద్రహోరలో ఉంటాడు కనుక చంద్రవారం. కనుక మనం రోజులకి ఏదోలా వ్యవహారం కోసం పెట్టలేదు, జ్యోతిషపరంగా పెట్టుకున్నాం. ఇన్ని రహస్యములు ఉన్నాయి. అలాగే అధిదేవత, పరిచిత దేవతలు చెప్పుకున్నాం ఇప్పుడే. దాని తర్వాత ప్రత్యేకించి గణపతిని గరికలతో పూజించడం చెప్పబడుతున్నది. ఆ గరికలతో పూజిస్తే సమైశ్రవణోపమోభవతి అంది. వాడు కుబేరుడంతలు వాడు అవుతాడు. గణపతికి ఇష్టం గరికలు, ఎంత సులభమైన దేవుడు అండి. వాటి కోసం పెద్ద కల్టివేషన్ ఏం చేయక్కర్లేదు. నువ్వు పాడు చేయకుండా ఒక నేలను వదిలిస్తే అవి పెరుగుతుంది. అవి ఎంత సులభంగా పెరుగుతాయో గణపతి అంత సులభంగా అనుగ్రహిస్తాడు. ఆయన లక్షణం అది. క్షిప్రప్రసాది స్వామి తొందరగా అనుగ్రహిస్తాడట గణపతి. అన్నీ ఇస్తాడు ఆయన, మూలాధార స్థానంలో ఉన్నటువంటి మహానుభావుడు. ఆయన అనుగ్రహిస్తాను అన్నీ జరుగుతాయి. ఇది గణపతికి ఉన్న ప్రత్యేకత. ఇలా ఒక్కొక్కదానికి ఒక్క దేవతని చెప్పారు. మారేడుతో శివుని, అలాగే తులసితో నారాయణ్ని, ఇన్ని విశేషములు ఉన్నాయి. అయితే తులసితో గణపతిని పూజించరాదు, అదేవిధంగా అక్షతలతో విష్ణువుని పూజించరాదు. నిత్య దేవతార్చన ఒక వినాయక చవితి నాడు మాత్రం 21 పత్రాల్లో ఒకటిగా గణపతిని తులసి వేయవచ్చు, కానీ నిత్య పూజలో గణపతికి తులసి వేయరాదు, గరికలు వేయాలి. అలాగే దూర్వాలతో దుర్గను పూజించరాదు. ఇవి తెలుసుకోవాల్సిన అంశములు. అలాగే నారాయణుడికి, విష్ణు శివుడికి అందరికీ బిల్వం వేయచ్చు, ఆదిత్యుడికి మాత్రం బిల్వార్చన పనికిరాదు అని చెప్తారు. ఇలాగా విష్ణువుకి, శివుడికి కూడా బిల్వం ప్రీతి బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే వెంకటేశ్వర స్వామి బిల్వార్చన ఉంది ప్రత్యేకించి. ఇలాగా ఎన్నో విధానాలు మనకు చెప్తున్నారు, వివిధమైన కుసుమాలు, లక్ష సంఖ్యలో, కోటి సంఖ్యలో. నువ్వు సంకల్పించుకోవాలి, నేను రోజు స్వామికి భార్యడు వేస్తానని సంకల్పించుకుంటే ఒక ఫలితం. అలాగే తుమ్మి పువ్వులు, జిల్లేడు పువ్వులు, వాటిల్లో ఎంత ప్రత్యేకత ఉన్నాయి. తెల్ల జిల్లేడు సౌరశక్తిని బాగా గ్రహిస్తుంది కదా. ఇలాగా అనేక విశేషాలు ఉన్నాయి. ఇంకా వాటి గురించి చెప్పండి, పెద్ద సైన్స్ ఇందులో. ఒక్కొక్క ఉపచారం గురించి మళ్ళీ పెద్ద విజ్ఞాన రహస్యాలు ఉన్నాయి. ఇన్ని రకాలుగా మనకి శాస్త్రంలో వివిధ ఉపచారాల గురించి చెప్పారు. ఇవన్నీ మనం సమకూర్చిన చేయడం చాలా మంచిది. అయితే అన్నీ సమకూర్చుకోగలమా? సమకూర్చుకోలేని వాటి కోసం ప్రత్యేక పర్వాలు ఉన్నాయి మనకి. రోజు అన్నీ చేయలేము కనుక ప్రత్యేక పర్వాలు వస్తాయి. వినాయక చవితి అప్పుడు అన్నీ చేసుకో. అలాగే అమ్మవారి పండగ, శివుడి పండగ, రోజు అభిషేకం చేయడం, పంచామృతాలు, అన్ని అభిషేకాలు ఎప్పుడు రోజు చేసే సమయాలు ఉంటాయి, అవకాశాలు ఉంటాయి. కనుక ఎప్పుడో మహాశివరాత్రికో, సంవత్సరానికి వచ్చే శివరాత్రికో, లేదా కార్తీక మాసానికో, శ్రావణ మాసానికో మనం చేస్తాం. ఇలాగా వివిధములైన దేవతలు, వివిధమైన ఉపచారాలు ఇవన్నీ ఉన్నాయి. ఇష్ట దేవత ఆరాధన నిత్యం చేసుకోవాలి, మిగిలిన దేవతను స్మరించుకోవాలి. అన్య రోజు చేసుకోమని కాదు, ఇక్కడ చేయగలిగింది గట్టిగా చేస్తే అదే చాలు ఇక్కడ. ఇది మనకి ముఖ్యంగా శాస్త్రంలో చెప్తున్న అంశములు. వీటన్నిటి ప్రస్తావించుకుని మనం చివరిగా శంకర భగవత్పాదులు వారు అమ్మవారిని స్థుతిస్తూ ఒక 15 శ్లోకాలు చెప్పారు. వాటిని నేను పఠిస్తాను, కొద్దిగా భావం చెప్తాను. ఎందుకంటే మంత్రమయమైన అక్షరాలు, ఇది మానసిక పూజ. నేను మీ భావం చెప్తూ ఉంటేనే మీరు మనస్సులో అమ్మవారికి పూజ చేసుకోండి. ఇప్పుడు అందరం కలిసి అమ్మవారిని ఆరాధన చేస్తాం. ఎందుకంటే దీపాలు వెలిగిస్తున్నాడు అంటే మీ మనస్సులో దీపాలు కనిపించాయా లేదా? మనస్సుకి అంత శక్తి ఉంది చూసారా? ఆ శక్తిని గట్టిగా పెంచుకుంటే దాని భావనా యోగం అంటారు. భావనా యోగం కావాలి. ఆ స్థితి మనం వెళదాం. ఇప్పుడు శంకర భగవత్పాదులు వారు అమ్మవారిని ఎలాగా ధ్యానించాలో, భావించాలో చెప్పారు. ముందుగా అమ్మవారిని ధ్యానించుకున్నాం అరుణాం కరుణా తరంగితాక్ష్యమని. ఇప్పుడు అమ్మవారి సింహాసనాన్ని ధ్యానించాలి, అంటే ఆసనం సమర్పయామి. ఈ ఆసనాలను ధ్యానం కలిపారు. ఒక్కొక్క శ్లోకంలో అలా ఉంటుంది. అమ్మవారి మంత్రంలో మొదటక్షరం క, అందుకే ఇక్కడ మొదటి శ్లోకంలో క మొదటక్షరం. అలా 15 శ్లోకాలు అమ్మవారి మంత్రంలో అక్షరాలతో వచ్చి కల్లోలోల్లసితామృతాబ్దిలహరీ మధ్యే విరాజన్మణి ద్వీపే కల్పక వాటికా పరివృతే కాదంబ వాచ్యుజ్వలే రత్నస్తంభ సహస్ర నిర్మిత సభా మధ్యే విమానోత్తమే చింతారత్న వినిర్మితం జనని తే సింహాసనం భావయే. దీని అర్థం ఏంటంటే కల్లోల ఉల్లసిత అంటే తరంగాలతో కూడినటువంటి అమృత సముద్రం, దాని మధ్యలో మణిద్వీపం, ఆ మణిద్వీపంలో కల్పవృక్షాలు. ఆ కల్పవృక్ష వనములు దాటి వెళితే కదంబవనం, ఆ కదంబవనం దాటాక రత్న స్తంభములతో కూడిన ఒక మహాసభ, అది సహస్ర స్తంభం మండపము అంటారు. దాని తర్వాత ఉన్నటువంటిది ఒక అద్భుతమైన ప్రాకారం, అమ్మవారి యొక్క భవనం. అది చింతారత్న వినిర్మితం, అది చింతామణి గృహం. దాని మధ్యలో అమ్మవారి యొక్క సింహాసనం ఉంది, దాన్ని భావిస్తున్నారు. అది ఎలా ఉన్నదో చెప్తున్నారు ఇక్కడ. అమ్మ కూర్చున్న సింహాసనం దేని మీద ఉన్నది అంటే ఏనాంకానల భాను మండల సత్రీ చక్ర మధ్య స్థిత. ఏనాంకానల భాను మండల అంటే మనం చెప్పుకున్నాం చంద్రమండలి, సూర్యమండలి, అగ్నిమండలములతో కూడినటువంటి శ్రీచక్రం, అది ఏనాంకానల భానుమండల లస శ్రీచక్ర మధ్యస్థితాం బాలార్కద్యుతి భాసురాం. దాని మధ్యలో అమ్మ కూర్చున్నది బాలార్కద్యుతి భాసురాం, ఉదయిస్తున్న సూర్యుని వంటి ఎర్రని కాంతులతో ఉంది తల్లి. కరతలై పాశాంకుశౌ బిభ్రతీం, అమ్మ తన 4 చేతుల్లో పాశాంకుశములు చాపం బాణమపి, పాశము అంకుశము చెరకబిల్లు పంచ బాణములు ధరించింది. ప్రసన్నవదన కౌసుంభ వస్త్రాన్వితాం, కౌసుంభం అంటే పట్టు వస్త్రం, అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటి, ఎర్రని రంగు ఉన్న పట్టు వస్త్రం కట్టుకునింది ఆ తల్లి. త్వాం త్వాం చంద్రకళావతం సమకుతాం, చంద్రలేఖ ధరించినటువంటి చారుస్మితాం భావయే, మంచి నవ్వు నవ్వుతున్న అమ్మవారి యొక్క రూపాన్ని ఇందులో వర్ణించారు. అటువంటి ఆ తల్లిని ఆ సింహాసనంపై ధ్యానించాం. ఇక అమ్మ కూర్చున్న ఆసనం ఎలా ఉన్నదంటే ఈశానాది పదం శివైక ఫలకం, ఇది మీకు నేను వర్ణించడం జరిగింది. శివాకార్య మంచి ఏ శుభం, దానిలో అమ్మను కూర్చోబెట్టాక పాద్యం, పాదాలకు ఇచ్చేదాన్ని పాద్యం. కుంకుమ చందనాది భరితై, ఆ ఇచ్చే జలంలో కూడా కుంకుమ చందన అక్షతలు కలిపి ఇవ్వాలి, ఒట్టి నీరు కాదు. అలాగే అర్ఘ్యం స రత్నాక్షతై, రత్నములే అక్షతలుగా చేసినటువంటి జలముతో అర్ఘ్యమునిచ్చారు. ఆ తర్వాత అమ్మకు ఆచమనీయం, శుద్ధై రాచమనీయకం తమ జలైర్ భక్త్యామయా కల్పితం కారుణ్యామృత వారిధే. ఓ కారుణ్య సముద్రమా తల్లి జగజ్జన్ని, తదఖిలం సంతుష్టయే కల్ప్యత. ఆ తర్వాత అమ్మవారికి అభిషేకం అండి. అమ్మవారు 64 ఉపచారాల్లో కూడా ఉంటుంది. అమ్మవారి చుట్టూ సఖీజన్ములు ఉన్నారు. ఈ సఖీజన్ములు అందరూ అమ్మవారికి స్నానం చేస్తున్నారు మధ్యనశాలలో, అది భావించాలి. అమ్మా లక్ష్యే యోగి జనస్య రక్షిత జగజ్జాలే విశాలక్షణే, ఇందులో సంబోధనలు చాలా బాగుంటాయి. లక్ష్యే యోగిజనస్య అంటే యోగిజనులకు లక్ష్యమైన తల్లి అని. యోగిజనులకు లక్ష్యం ఏమిటి? పరమపదం. ఆ పరమపదమే అమ్మ. అది లక్ష్యే యోగిజనస్య రక్షిత జగజ్జాలే, సమస్త జగజ్జాలాన్ని కాపాడే తల్లి విశాలేక్షణి. అమ్మా ఇదిగో అభిషేకం. ప్రాళేయంబు పటీర కుంకుమ లసత్ కర్పూర మిశ్రోదకై, చల్లని నీటిలో కుంకుమ కర్పూరము చందనము మొదలైనవి కలిపి గోక్షీరైరపి ఆవుపాలతో స్నానం చేయించి నారికేల సరిలైహి కొబ్బరి నీరుతో అభిషేకం చేసి అటుపై శుద్ధోదకైర్మంత్రితైహి మంత్రపూతములైన శుద్ధ జలములతో అన్నారు ఇక్కడ. అంటే అమ్మ మంత్రంతో, అమ్మ నామములతో శుద్ధమైన జలాన్ని అమ్మపై అభిషేకించి స్నానం దేవి, ఇదిగా అమ్మ స్నానం. ఇది ఎలా ఇస్తుందంటే ధియామయై, ధియామయై తదఖిలం సంతుష్టయై కల్ప్యతాం, అమ్మ నా బుద్ధితో ఇవన్నీ కూడా ఇస్తున్నాను అని. ఈ విధంగా ఇప్పటి వరకు అమ్మకి స్నానమైన తర్వాత దివ్య వస్త్రములు ధరించాలి ఆ తల్లి కూర్చున్నది. అప్పుడు ఆ తల్లి యొక్క స్వరూపాన్ని వర్ణిస్తున్నారు. హ్రీంకారాంకిత మంత్ర లక్షిత తనో, హ్రీంకారాంకిత మంత్ర లక్షిణ తను హేమాచలాక్షంచితైరత్తైరుజ్వలముత్తరీయ సహితం కౌసుంభ వర్ణాంశుకం. అమ్మా, సువర్ణ పర్వతం నుంచి తీసుకువచ్చినటువంటి, అంటే మేరు పర్వతం నుంచి తెచ్చినటువంటి పట్టు వస్త్రములు నీకు ఇస్తున్నాము ఉత్తరీయముతో సహా అంటున్నారు ఇక్కడ. ఇక్కడ హేమాచలం అంటే సువర్ణ పర్వతం అనే కాకుండా హిమవత్ పర్వతం నుంచి తెచ్చినది అని, అంటే అమ్మవారికి వస్త్రాలు పుట్టింటి నుంచి వచ్చినట్లు భావన చేసి ఆ వస్త్రములు ఇచ్చి, ముక్తాసంతతి యజ్ఞ సూత్ర మమలం, అమ్మకి ముత్యాల యజ్ఞోపవీతం ఇస్తూ సువర్ణ తంతుద్భవం, ఆ ముత్యాల యజ్ఞోపవీతం కట్టడానికి వాడిన దారం ఏది అంటే బంగారు దారంట, సువర్ణ తంతుద్భవం. భావనలో ఇవన్నీ చేయొచ్చు, ఏం కొదవండి భావానికి. అప్పుడు కూడా మన సత్తు ఉందా అని చెప్పి దారంతో ఎదుగు భావించడం, బంగారంతో భావిస్తాం. అందుకు సవర్ణ తంతుద్భవై దత్తం దేవి ధియామయై తదకెలం సంతుష్టయే కల్ప్యత. ఆ తర్వాత అమ్మవారికి ఆభరణాలండి, హంస ఈరప్యతి లోభనీయ గమనే, హంసలు కూడా అసూయపడేటటువంటి అందమైన గమనము కల తల్లి. హారావళి ఉజ్వల హిందోళ ద్యుతి హీర పూరిత తరే హేమాంగదే కంకణే మంజీరవు మణికుండలి ముకుటమప్యర్థేందు చూడామణి నాసా మౌక్తిక మంగుళీయ కటకౌ కంచీమపి స్వీకురు. అమ్మా, నీ పాదాలకు మంజీరములు, నీ చేతులకు కంకణాలు, మణికుండలములు, నీ వేళ్లకు అంగుళీయకాలు, నీ తలపై చంద్రలేఖతో కూడినటువంటి బంగారు కిరీటం, నీ ముక్కుకి ముక్కెర ముత్యము, ఇవన్నీ కూడా ఇస్తున్నాను, దయచేసి స్వీకరించమ్మా. సర్వాంగే ఘనసార కుంకుమ ఘన శ్రీగంధ పంకాంకితం, ఘనసారము చందనము అంటే శ్రీగంధము మొదలైనవన్నిటితో కూడినటువంటి చందనమిచ్చి, కస్తూరీతిల కంచ ఫల ఫలకే గోరోచనా పత్రకం గంధాదర్శన మండలే నయనయోర్ దివ్యాంజనంతే చిత్తం. అమ్మవారికి సింధూరము ఇత్యాదులు కూడా సమర్పణ చేసి దివ్యాంజనం కళ్ళకి కాటుకు సమర్పణ చేస్తూ, కంఠాబ్జే ముగన మృగనాభిపంకక మమలం త్వత్ప్రీతయే కల్ప్యతాం, కస్తూరి పరిమళాన్ని అమ్మవారి యొక్క కంఠానికి సమర్పిస్తూ, కల్హారుత్పల మల్లికా మరువకై సవర్ణ పంకేరుహై, ఒక కుసుమాలండి, కల్హారములు కమలాల్లో ఒక తెగ, అలాగే ఉత్పలములు నల్ల కలుగులు, మల్లిక మరువకము బంగారు పద్మాలు, జాతి చంపకమాలితి అంటే జాతి పువ్వులు, చంపకమాలలు అంటే సంపెంగల మాలలు, బకుళ అంటే పొగడ పువ్వులు, మందార కుండాదివి మల్లెలు మందారాలు, కేతక్యాహ మొగలి మొదలైనవి, కరవీరకైర్ బహువిధై, కరవీరములంటే గన్నేరు, అమ్మకి చాలా ఇష్టం ఎర్రగన్నేరు, కరవీరకైర్ బహువిధై క్లుప్తాశ్రజో మాలికో సంకల్పేన సమర్పయామి వరదే సంతుష్టయే కల్ప్యతాం, హంతారం మదనశ్యనందైరంగైరనంగోజ్వలై ఏర్భృంగావళ నీలకుంతల భరిర్బధ్నాసి తశాశయం తానీ మాని తవాంబకోమల తరణ్యామోద లీలాగృహాణ్యామోదాయ దశాంగ గుగ్గులు ఘృతధూపైరహం ధూపయే. అమ్మవారి యొక్క విశాలమైన కేశభాషాలు, ఆ పక్కనటువంటి దేవతా స్వరూపులైన పరిచారికలు ఆ కేశపాశాలు పట్టుకుని అమ్మవారికి ఆ కేశానికి ధూపం వేస్తున్నట్టు, దాన్ని భావించమంటున్నాడు. ఆ ధూపంతో అమ్మ ఆనందంగా ఉన్నది అక్కడ. లక్ష్మీముజ్వలయామి రత్నవహోద్భాసాంతరే మందిరే మాలారూప విలంబితైర్మణిమయ స్తంభేషు సంభావితై చిత్రైర్ హాతక పుత్రిక కరధృతైర్ గవ్యై ఘృతైర్వర్తితై దివ్యైర్ దీపగుణైర్ ధియా గిరిసుతే సంతుష్టయే కల్ప్యతాం. అమ్మవారు ఆ దివ్య మందిరంలో ఉన్నారు, చింతామణి గృహ మందిరంలో. ఆ మందిరం చుట్టూ దీపమాలికలు అలంకరింపబడి ఉన్నాయి, అమ్మ చుట్టూ దీపాలు పెట్టారు. ఇవి కాకుండా బంగారు ప్రతిమలు ఉన్నాయి ఇక్కడ, స్త్రీ రూప ప్రతిమలు. ఆ బంగారు ప్రతిమలు ఎలా ఉన్నాయంటే చేతిలో దీపాలు పట్టుకున్నట్లు ఉన్నాయి. ఆ ప్రతిమలలో కూడా దీపాలు వెలిగించి అమ్మ సమర్పిస్తున్నాను. హ్రీంకారేశ్వరి సప్తహాతక కృతై స్థాళీ సహస్రై భృతం, ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం, సహస్రై స్థాళీ, రకరకాల పాత్రలు, బంగారు పాత్రలు, మణిపాత్రలు, మనస్సులో ఎంత నైవేద్యం చేయొచ్చో ఇక్కడ చూడండి. దివ్యాన్నం ఘృత సూప శాఖ భరితం చిత్రాన్న భేదం తదా దుగ్ధాన్నం అంటే పాలతో వండిన అన్నము, అలాగే ఆవునీటితో చేసిన వంటలు, సూపములు అంటే వేయించి చేసినటువంటి అవి అపూపములు సూపములు ఇవన్నీ కూడా అంటే పులుసులు మొదలైనవి, అపూపములు అంటే అప్పాలు పూరీలు వీటిని అపూపములు అంటారు, అలాగే కూరలు రకరకాల కూరలు, మధుశక్కరాదితం తేనె చక్కెరే పెరుగు మొదలైన వాటితో, మాణిక్య పాత్రేసితం మాణిక్యాలు పొదిగిన బంగారు పాత్రలో పెడుతున్నానమ్మా, మాషాపూప సహస్రం అంటే మాషాపూప అంటే గారెలు, వాటితో చేసినటువంటివి అంబ సఫలం నైవేద్యమావేదయే స్వచ్ఛై స్వచ్ఛాయైర్బరకేతకీ దళరుచ. ఇప్పుడు తాంబూలం గురించి ప్రత్యేకించి రాస్తున్నారు ఈయన. స్వచ్ఛాయైర్బరకేతకీ దళరుచ తాంబూల వల్లీ దళై పూగైర్ భూరి గుణై సుగంధి మధురై కర్పూర ఖండోజ్వలై ముక్తాచూర్ణ విరాజితైర్ బహువిధైర్ వక్త్రాంబుజామోదితై పూర్ణారత్న కళాచికా తముదేన్యస్తా పురస్తాత్ ఉమే. ఈ విధంగా అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించిన తర్వాత చేస్తున్నటువంటిది హారతులు. కన్యాభిక్కమనీయ కాంతిభి, ఆ ఇస్తున్న వాళ్ళందరూ స్త్రీలండి. వాళ్ళు అమ్మవారికి హారతులు ఇస్తూ ఉంటే అందులో కొందరు స్త్రీలు గానం చేస్తున్నారు, కొందరు నాట్యం చేస్తున్నారట. ఎందుకంటే అమ్మవారికి గానం అంటే చాలా ఇష్టం. అంటే గానలోలుప అనే నామం ఉంది, గర్విత గానలోలుప. అలాగే కావ్యకళ రసజ్ఞార సేవది, కవిత్వం అంటే చాలా ఇష్టం అంట. అందుకే మహాత్ముల ఆ తల్లికే కవిత్వం వినిపించారు శంకరులు వంటి వారు. ఆ కవిత్వము సంగీతము పాటలు ఇవన్నిటితో అమ్మ నీరాజనాలు పొందుతుంది. కన్యాభిక్కమనీయ కాంతి బిరలంకారామలార్తిక పాత్రేయ మౌక్తిక చిత్ర పంక్తి బిల సత్కర్పూర దీపాలి. కర్పూర దీపం ఇస్తున్నారట, అంటే మామూలు ఒత్తుల దీపాల తర్వాత కర్పూర దీపం ఇచ్చేటప్పుడు ఏ పళ్ళెంలో పెడుతున్నారో ఆ పళ్ళెంలో ముత్యాలు మొదలైన రత్నాలు వేసి దానిపై మరొక పాత్ర పెట్టి దానిలో కర్పూరం పెట్టిస్తున్నారట. చూడండి, రత్నహారతులు అంటే నక్షత్ర హారతులను ఉన్నాయి. అంటే 27 ఒత్తులు పెట్టి ఇచ్చేది నక్షత్రహారతి. కుంభహారతి అంటే కుండల ఉంటుంది అది, అంటే ఒక పాత్ర కుంభాకృతిలో ఉన్న వాటి దానిపై హారతి ఇవ్వడం. ఈ ఆలయాల్లో మనం చూస్తాం ఇన్ని రకాల హారతులు, ఏకభక్తుల హారతి నుంచి రకరకాల హారతులు ఉన్నాయి. వాటన్నిటి చివర ఇవ్వవలసింది కర్పూర హారతి. ఇవి అమ్మవారికి సమర్పణ చేస్తూ సంగీత సాహిత్యాలు కూడా వినిపిస్తున్నారు. తత్తత్తాళ మృదంగ గీత సహిత నృత్యత్వదాంభోరుగం మంత్రారాధన పూర్వకం సునిహితం నీరాజనం గృహ్యతాం. ఇదంతా కూడా ఆయన ఈ మంత్రమాతృక వర్ణమాల స్థితిలో చెప్పారు. చతుషష్ఠి ఉపచారాల్లో అయితే ఇక్కడ ఈ ఘట్టాన్ని చాలా బాగా చూపిస్తారు. అమ్మవారికి రకరకాల వాద్యాలు వినిపిస్తారట. ఒక్కొక్క వాద్యంలో ఒక్కొక్క దేవతా స్వరూపం ఉంటుంది. మంగళ వాద్యములు, మంగళమైన సంగీతాలు, మంగళమైన రాగాలు, ఇవన్నీ అమ్మవారికి చాలా ప్రీతి. అందుకు రుచిర కుచ తటీనాం నాట్యకాలే నటీనాం, నాట్యం అన్న అమ్మకి చాలా ఇష్టం అంట. కొందరు నాట్యం చేస్తున్నారు అక్కడ, అప్సరసలు గంధర్వులు మొదలైన వారు. రుచిర కుచి తటీనాం నాట్యకాలే నటీనాం ప్రతిగురుగమద తత్ర ప్రత్యహం ప్రాదురాసి ధిమికి ధిమికి దిద్ది తగిత తగిత తత్తై థయ్య థయ్యేటి శబ్దై. చూసారు ఎంత చక్కగా శంకరుడు వారు ఇది రచించిన ఇంకెవరో కాదు. ఈ విధంగా అమ్మ వాడు తర్వాత డమరుక మృదంగం ఇవన్నీ వినిపిస్తూ ఉన్నారు తమ్మకి. అవి వింటూ తమ్మ తలూపుతుందిట. డమరు డిండిమ ఝర్ఝర ఝల్లరి మృదురవ ద్రగడ ద్రగడారయ ఝడితి ఝాంకృతి ఝాంకృత ఝాంకృతై బహుదయం హృదయం సుఖయం తుతి. నిజానికి మనం మృదంగాలో పెట్టుకోకపోయినా శ్లోకం చదివితే చాలండి, అదే మృదంగంలో అవుతుంది. చూడండి అది శంకరులు అంటే అనుభూతితో చెప్తే ఇలా ఉంటాయండి. ఝడితి ఝాంకృత ఝాంకృత ఝాంకృతై బహుదయం హృదయం సుఖయం తుతే. ఆ విధంగా అమ్మ తత్తత్తాల మృదంగ గీత సహితం నృత్యత్పదాంభోరుహ. వాళ్ళు ఎలా హారతులు ఇస్తున్నారంటే నాట్యం చేస్తూ హారతులు ఇస్తున్నారు. ఆ నాట్యం చేస్తూ హారతులు ఇచ్చినప్పుడు కింద పడకుండా అది అలా ఆ విధంగా హారతులు ఇస్తున్నారు. మంత్రారాధన పూర్వకం నిగమ మంత్రములతో నీరాజనం, ఆ మంత్రములతో నీరాజనం ఇస్తున్నారు. లక్ష్మీర్మౌక్తిక, ఆ తర్వాత అమ్మవారి ముందు దివ్యమైన రాజోపచార దేవోపచార భక్తి ఉపచార, అంటే హారతులు ఇస్తున్నప్పుడు పాడడం ఒకటి, తర్వాత అమ్మ కూర్చున్నది, కూర్చున్నాక మళ్ళీ పాట వినిపిస్తున్నట్ట. అమ్మకి ఇష్టమైనది సంగీతం గనక గాంధర్వమయమైన సామగానం, సామగాన ప్రియ సౌమ్య సదా అసలు కుటుంబిని. అందుకే సామగానం వినిపించడం పద్ధతి ఎలా ఉందో చూడండి. లక్ష్మీర్ మౌక్తిక లక్ష కల్పిత శితఛత్రం, లక్ష ముఖ్యాల పేరులు వేలాడుతూ ఉన్న గొడుగుట, ఆ తెల్లని గొడుగు పైన ఉన్నది. దాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే ఇంద్రాణీచ రతిశ్చ, వాళ్ళిద్దరూ పట్టుకున్నారట. ఇంద్రాణి రతి అంటే శచీదేవి రతీదేవి, ఆ దివ్యమైనటువంటి ఇది పట్టుకున్నారు. గొడుగు ఒకరు పట్టుకున్నారు, ఇంకొకరు చామరములు వీస్తూ ఉన్నారు. వీళ్ళు గొడుగు పట్టుకున్నట్టే చామరములు వీస్తున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారట. వాళ్ళు ఎవరంటే స్వయం భారతి వీణాం ఏన విలోచన, అంటే సరస్వతి లక్ష్మి వీళ్ళిద్దరు ఉభయులు చామరులు పట్టి వీస్తున్నారు. సచామర రమావాణి సవిదక్షిణ సేవిత. దీని అర్థం ఏమిటి? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే లక్ష్మి అంటే ఐశ్వర్యం, సరస్వతి అంటే విద్య. నీ విద్య నీ ఐశ్వర్యం కూడా అమ్మ కైంకర్యానికి వినియోగించాలని దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం. అది ఇందులో తెలుసుకోవాల్సిన విషయం. ఈ విధంగా వాళ్ళు ఉభయలు చేస్తూ ఉంటే మళ్ళీ సరస్వీదేవి ప్రత్యేకించి మరొక రూపంతో అమ్మవారికి వేణ వినిపిస్తున్నారు ఆవిడ ఇష్టం కనుక. అందుకే నిజసల్లాపమాధుర్య వినిర్భర్సిత గచ్చతి అని చెప్పారు కదా, అమ్మ వీణ వీడుతోంది. ఎవరు? భారతీదేవి. స్వయం భారతీ వీణ ఏన విలోచన సుమనసా నృత్యం తి సంగాగవద్భావైరాంగిక సాత్వికై స్ఫుటరసం మాతస్వమాకర్ణ్యత. అమ్మ సరస్వీదేవి గానం చేస్తున్నది, ఇతర గంధర్వులు గానం చేస్తున్నారు, అప్సరసు నీకోసం నాట్యం చేస్తున్నారు, అవన్నీ ఆనందంగా విని మమ్మల్ని అనుగ్రహించు తల్లి. హ్రీంకారత్రయ సంపుటేన మనునోపాస్యే త్రయీ మౌళిభిర్వాక్యై లక్షతనోస్తవ స్తుతి విధౌ కోవాక్షమేతాంబికే. హ్రీంకారత్రయ సంపుటేన మనునా ఉపాస్యే, మూడు హ్రీంకారములతో కూడిన మంత్రముతో ఉపాసింపబడే తల్లి అంటే పంచదశి మంత్రం, దానితో ఆరాధింపబడే తల్లి. వేదాంతముల యొక్క వాక్యములకు లక్ష్యము నువ్వు, చితిస్తత్వద లక్ష్యార్థ. వేదాంత వాక్యములకు లక్ష్యమైన ఓ తల్లి, అటువంటి నిన్ను మేమేమి స్తోత్రం చేయగలం తల్లి. మనసా నమస్కరిస్తున్నాం, మా పలుకులు నీకు సమర్పించుకుంటున్నాం. సల్లాపా స్తుతయ, స్తుతులు చేస్తున్నాం. ఉపచారాల్లో ఒకటి స్తుతి, ఆ తర్వాత ప్రదక్షిణ శతం, వందల కొద్ది ప్రదక్షిణలు చేస్తున్నాం. సంచార ఏవా స్తుతే, కూర్చొని మనసుతో వందలు కూడా ప్రదక్షిణ చేయొచ్చు. అందుకు మనస్సుతో చేస్తున్నారు ఇదంతా కూడా. సంచార ఏ వాస్తుతే సంభేసో మనస సహస్రమఖిలం తత్ప్రీత ఏ కల్ప్యతాం. అమ్మా నా మనస్సులో ఈ ఉపచారాలన్నీ పొందుతూ నన్ను అనుగ్రహించు తల్లి అని శంకరుల వారు మొత్తం 15 శ్లోకాలు చెప్పి చివరిగా అంటున్నారు, శ్రీమంత్రాక్షలమాలయ గిరిసుతాం య పూజయే చేతస. దీనికే బాహ్యోపకరణాలు అక్కర్లే, ఏకాగ్రత ఒక్కటి. చెప్తున్న భావం అర్థం చేసుకుంటే అమ్మకు అలా చేస్తున్నట్టు భావిస్తే చాలట. ఇలా కానీ చేస్తే ఇదంతా మంత్రాక్షరమాలతో కూడినది. ఇది ఎవరు మనస్సుతో చేస్తారో, ఎప్పుడు సంధ్యాసు సంధ్యా సమయాల్లో దీన్ని చేస్తూ ప్రతివాసరం అనునిత్యం చేస్తే, సునీయత మంచి నియమంతో చేసుకుంటే, కశ్యామలాసా చిరాత్, అటువంటి వాడి చిత్తము శుద్ధం అవడమే కాకుండా చిత్తాంబోరుగ మంటపే గిరిసుతా నృత్తం విధత్తే, వాడి యొక్క చిత్తంలో పార్వతి అమ్మ నాట్యం చేస్తుంది ఉంటుంది అక్కడ స్థిరంగా వాడి హృదయంలో ఉంటుంది. అంతేకాదు రసాడ్ వాణి వక్ర సరోరుహే, వాడి నాలుగుపై సరస్వతి ఉంటుంది. జలధిజా గేహే జగన్మంగళ, వాడి ఇంట్లో మహాలక్ష్మి ఉంటుందన్న. వాడి హృదయంలో ఆ పార్వతీదేవి అని లలితం ఉంటుంది, వాడి నాలుకపై సరస్వతి ఉంటుంది, వాడి ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందన్న. చూడండి ఎంత దగ్గర చెప్తారు. ఇది గిరివర పుత్రీ పాద రాజీవ భూష, పర్వతరాజపుత్రి అయిన లలితాంబిక పాదాలకు ఇది పద్మమాలిక. మొత్తం ఈ 15 శ్లోకములు పద్మమాలిక. భువన మమలయంతి సూక్తి సౌరభ్య సారై, ఇప్పుడు ఇందులో శబ్దములు సూక్తులు అంటే మంచి పలుకులు, ఇవి కానీ వింటేట సమస్త భువనములు పవిత్రమవుతాయట అది చెప్తున్నాడు. భువనం అంటే మనం ఉన్న ఈ చుట్టూ ఉన్న జగత్తు, మన శరీరం కూడా భువనమే, ఇదంతా పవిత్రమవుతుంది. శివపదమకరం దశ్యందిని ఎన్ని బుద్ధ మలయతు కవి భృంగ మాతృక పుష్పమాల. ఇది పూలమాల అండి, ఇప్పటి వరకు చదివిన స్తోత్రాలన్నీ పూలమాల. ఇందులోని వచ్చే మకరందం ఏంటంటే శివపదమకరం దశ్యందిని, శివపదం ఇందులోంచి వస్తుంది. శివపదం అంటే పరతత్వము అని అర్థం, పరతత్వ మకరందమే ఇందులో ఉన్నది అని. ఇటువంటి నిన్న ఇవాళ అమ్మవారి ఆరాధన గురించి చెప్పుకుని చిట్ట చివరికి శ్లోకం చెప్పుకుని లలితోపాఖ్యానంలో భాగంగా ఈరోజు లలితమ్మ పూజ సంపూర్ణంగా చేసుకున్నాం. చేసుకున్నామా లేదా? మణిద్వీపానికి వెళ్ళి మరీ చేసుకున్నాం ఇక్కడ కాదు, లేదా మణిద్వీపాన్ని ఇక్కడ తెచ్చి మరీ చేసుకున్నాం. అందుకు మణిద్వీపవాసిని అయిన శ్రీ లలితా మహాత్మపుర సుందరి పరాభట్టారిక చరణారవిందాలకు నమస్సులు సమర్పణ చేసుకుంటూ తిరిగి వారు సాయంత్రం యథావిధిగా 6:30 సమావేశమై లలితోపాఖ్యాన ప్రవచనంలో ప్రవేశిద్దాం. సర్వం శ్రీమాతృ చరణారవిందాపడం. శ్రీ లలితా పరమేశ్వరికి, శ్రీ లలితా పరమేశ్వరికి, శ్రీ లలితా పరమేశ్వరికి.